స్వామి కృప, సేకరణ మరియు ప్రాప్తి స్థానము, పెసల సుబ్బరామయ్య, గొలగముడి 5-2-4-3-2-1. శ్రీ స్వామివారి చరిత్ర చదవడం ఎందుకు? నోరు నొవ్వంగా హరికీర్తి నుడవడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు పోతన్నగారి భాగవతం. హరికీర్తి అంటే భగవంతుని దివ్యలీలలు అని అర్థము. త్రిమూర్తుల కంటే గొప్ప స్థితి సమర్థ సద్గురునిది. అటు పరమాత్మయైనటువంటి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మహా అద్భుతమైన దివ్య లీలల్ని గురించి నోరారా ఇతరులకు చెప్పడమే జన్మ సాఫల్యము. అలా చేయకపోతే మన జన్మ వలన మన తల్లుల కడుపుకి చేటు వాటిల్లినట్లేనని గుర్తించాలి. మునికుమారుని శాపం వల్ల వారం రోజుల్లో మరణించుచున్న పరీక్షిత్తు తన కర్మ నశించి మోక్షమును పొందు మార్గము తెల్పమని సుఖమహర్షిని శరణివేడాడు. మహాత్ముల చరిత్ర, దివ్య లీలలతో నిండిన మహాభాగవతం శ్రవణం చేయించి పరీక్షిత్తునికి మోక్షం ఇప్పించారు సుఖమహర్షి. షిరిడీ సాయి శ్రీ వెంకయ్య స్వామి వారు కూడా చివరి దశలో మహాత్ముల చరిత్ర శ్రవణం చేశాకనే శరీరం చాలించారు. కనుక కలియుగంలో పరమాత్మ అవతారమైన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మహా అద్భుత లీలలు మననం చేయడము, ఇతరులకి నోరారా చెప్పడము సులభమైన మోక్ష మార్గము. ఇది శాస్త్ర సమ్మతము, ఋషివాక్యము, దత్తావతారాల అమోఘమైన వరము. ఇందుకు గుంటూరులో శ్రీ ఎస్ రమేష్ బాబు గారి ద్వారా శ్రీ స్వామివారు నిర్వహించుకునే పారాయణ యజ్ఞమే ప్రబల నిదర్శనము. వైద్యుల కలవికాని క్యాన్సర్ వ్యాధుల వంటి ఘోర పాపాలను సహితం ధ్వంసం చేసి ఏ చికిత్స లేకుండా కేవలం శ్రీ స్వామివారి చరిత్ర పారాయణతోనే స్వస్థత చేకూరుతుంది. భక్తులందరూ నిత్యం శ్రీ స్వామివారి దివ్యలీలల్ని మననం చేసుకొనుట, స్వామివారి కీర్తిని నోరారా అందరికీ పంచిపెట్టి జన్మ సార్థకం చేసుకున్నట్టుగాను శ్రీ స్వామివారి ఎనలేని ప్రేమతో మనకి పుస్తకము అందించారు. సద్వినియోగం చేసుకుని ధన్యులమవుదాము. జై సద్గురు రాయ. మహా అద్భుత లీలల రూపంలో శ్రీ స్వామివారి కృపను చవిచూచిన భక్తుల అడ్రస్లు ఇవ్వబడ్డాయి. శ్రద్ధ గలవారు శ్రమ కొట్టి స్వయంగా ఆ భక్తులను విచారించి ధృవపరచుకొనవచ్చును. ఇవన్నీ గాలి కబుర్లని చెప్పి విశ్వాసము గలవారికి కూడా అనుమానపు బీజాలు నాటడం నరక హేతువు. త్రాగే నీటిలో విషం కల్పడమే అవుతుంది. శ్రీ స్వామివారి జీవితము. శ్రీ స్వామివారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా నాగుల వెల్లటూరు అనే గ్రామంలో సోంపల్లి పిచ్చమ్మ పెంచలయ్య అనే పుణ్య దంపతులకి జ్యేష్ఠపుత్రుడిగా జన్మించారు. వీరు కేవలం దీనజనోద్ధరణ కొరకు భక్త పాలన చేయుటకు మానవ అవతారం దాల్చిన పరతత్వం మాత్రమేనని వారి దివ్యలీలలు తెలుపుచున్నవి. ఇంతేకాక స్వామివారు ఒకప్పుడు, అయ్యా అందరిలాగా సోంపల్లి పిచ్చమ్మకు పెంచలయ్యకు కలిగాననుకున్నారా అన్నారు. అంటే నా జన్మ దివ్య జన్మ, నా కర్మలు దివ్య కర్మలు అని తెలిపారు. అంతేకాక స్వామివారికి కాళ్లు పట్టుకుపోయినప్పుడు వైద్యం చేయించుకోమంటే అబ్బో అట్లాగైతే మనం వచ్చిన పని నిలిచిపోతుండ్లా అన్నారు. తానొక దివ్యమైన అవతార కార్యం నిమిత్తం అవతరించామని చెప్పారన్నమాట. మీకు గురువారు స్వామి అంటే నీవెరుగవలేవయ్యా, సముద్రాల మీద ఈ చూపుకు అడ్డే లేదు, నీవేది కోరుకుంటే అది వస్తుంది, మరల గురువెందుకు నా నెత్తినా అన్నారు. అంతేకాక వారు చిన్ననాటి నుండి కూడా దివ్యమైన శక్తి సామర్థ్యములు కలిగి ఉండేవారని ఆధారములు ఉన్నవి. వీరి చిన్ననాటి నుండి సర్వజ్ఞులు. వీరి చెల్లెలు స్వామివారి పిచ్చివాడని మనసులో అనుమానించింది. వెంటనే సర్వజ్ఞుడైన స్వామివారు, ఏమమ్మా నేను చెట్టుకో పుట్టకో వదిలిపెట్టిపోయేటంతటి పిచ్చివాడిని కాదులేమ్మా అని సెలవిచ్చారు. వీటన్నిటిని బట్టి స్వామివారు అవతార కార్యార్థమై వచ్చిన పరతత్వమేనని నిస్సంశయంగా చెప్పవచ్చును. చిన్ననాటి నుండి ధర్మాత్ముడు అని ప్రతీతి. తన 7 పిల్లలకు తగాదాలు వచ్చినప్పుడు తీర్పు చెప్పమని శ్రీ స్వామివారికి నివేదించేవారు. అబద్ధమాడటం అసలు గిట్టదు, భూతదయ కలవాడు. ఎండటాకులు తినే పశువులను చూస్తే తన నెత్తి మీద ఇంటికి తెస్తున్న గడ్డి మోపు వాటికి వేసి వట్టి చేతులతో ఇల్లు చేరేవాడు. కనుకనే పిచ్చి వెంకయ్య అనే సార్థక నామధేయుడే వెలుగొందాడు. చిన్ననాటి నుండి అందరి పిల్లల వలె 20 సంవత్సరాల వయస్సు వరకు సేజుపు పనులు అమిత చక్కగా చేస్తూ అందరి మన్ననలు పొందారు. 20 ఏట జ్వరం వచ్చి 1 వారం మంచానున్నారు. తల్లిదండ్రులతో మన ఇల్లు వేలం వేయబోతున్నారు, మీరెట్లా చేస్తారు అని అడిగారు. నిజానికి వారు తీర్చవలసిన బాకీలేమీ లేవు. కనుక జ్వర తొందర వలన మది భ్రమించిందని నిమ్మకాయ రసం తలంటి స్నానం చేయించడమే కాకుండా ఆకుపసర్లు వగేరా అంటి తలపై నీళ్లు పోశారు, భూత వైద్యాలు చేయించారు, కొన్నాళ్ల స్తంభానికి కట్టేసి కూడా వైద్యాలు చేయించారు. కానీ ఏమీ మార్పు లేదు. అలా కట్టివేయడం ఇష్టలేక వాళ్ల తల్లిగారు కట్లు విప్పి వదిలేశారు. సాకల యోగం మంగళ యోగం డుగుడుకు డుగుడుకని అరుస్తూ వీధుల వెంట పరుగులు తీస్తూ సమీపముందలి తోటలలోనూ అడవిలోనూ నిర్విరామంగా పరిగెత్తుతూ ఉండేవారు. అడవిలో తిరిగేటప్పుడు గుడ్డలన్నీ కంపక తగులుకుని చినిగిపోయేవి. వారి తల్లిగారు కొత్త బట్టలు తెచ్చి ఇంట్లో పెడితే ఎప్పుడో వచ్చి అవి ధరించి వెళ్లిపోయేవారు. కూలివాళ్ల చేత అన్నం మూట పంపి అడవిలో వెతికించేవారు. అన్నం మూట చూస్తే గుట్టుగా ఇంటికి వచ్చేవారు. అన్నం పెడితే తిని మరలా పరుగులు తీసేవారు. హరిజనుల దోసెట్లు అన్నం తింటుంటే ఆ ఎంగిలన్నాన్ని తీసుకుని తింటూ వెళ్లిపోయేవారు. చాకలి వాళ్ల గంపల్లో నుండి కూడా అలాగే అన్నం తీసుకునేవారు. కాని వయసులో ఉన్న ఆడవాళ్లు కంటపడితే పులిని చూచి భయపడి పరిగెత్తినట్లు దూరంగా వెళ్లేవారు. ఈ కాలంలోనే పిచ్చి వెంకయ్య అనే బిరుదు పొందారు. ఈ విధంగా వీధుల వెంబడి పరిగెత్తే పిచ్చి వెంకయ్య అకస్మాత్తుగా ఎవరికంటా పడకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. తల్లిదండ్రులు ఒక వారం పరిసరాల్లో వెతుక్కుని ఆశ వదిలేసుకున్నారు. అలా అంతర్ధానమైన మహనీయుడు 15 సంవత్సరాల తర్వాత తిరిగి పరిసర గ్రామాలలో వెంకయ్య స్వామివారు అనే బిరుదుతోటి ప్రత్యక్షమయ్యారు. వైద్యుల కలవిక అని వ్యాధులు నయం చేయడం, పశువుల వ్యాధులు నయం చేయడం, ప్రసన్నులు చెప్పడం వల్ల అందరూ వెంకయ్య స్వామి అని వారిని ఎంతో పూజ్యభావంతో పిలిచేవారు. ఎప్పుడూ తన చెంత అగ్నిని యామారకుండా ఉంచుకునేవారు. కపిల మోకు ముక్కలు మోపు కట్టి నెత్తిన పెట్టుకుని ఒక ముక్కకు నిప్పండించి చేత పట్టుకుని ఒక ముంతా పంగాలకర్ర ధరించి పెన్నానది వెంబడి అడవులలోనూ గ్రామాలలోనూ ఏకాంత ప్రదేశాలలోనూ నిర్విరామంగా తిరుగుతూ ఉండేవారు. ఎప్పుడో ఆకలైనప్పుడు ఒకరింట్లో మాత్రం అన్నం పెట్టించుకుని తిని వెళ్లిపోయేవారు. వారి కీర్తి నలువైపులా అన్ని గ్రామాలకి వ్యాపించింది. అందరూ భక్తిభావంతో వారి రాక కోసం ఎదురు చూసేవారే. కాని వారెవ్వరికీ దొరకరు. పశువులలో జబ్బులొస్తే ఆ రోజులలో మందల మందలుగా చనిపోయేవి. కలరా మసచి వస్తే గ్రామాలకి గ్రామాలే తుడిచిపెట్టుకుపోయేవి. అలాంటి విపత్కర పరిస్థితులలో ఆయా గ్రామస్తులు వారి తిరిగే ప్రాంతాలలో వేతికి వారిని కలుసుకుని తమ కష్టాలు విన్నవించుకుంటే వారు ప్రసాదించే దారం సాంబ్రాణి శ్రీరామ రక్షయ్య ఒక్క ప్రాణి కూడా మరణించకుండా కాపాడేవి. కానీ దురదృష్టం ఏంటంటే ఎవరో ఎరుకలయ్య సుబ్బన్న వంటి గొప్ప యోగులు తప్ప మిగిలిన వారు వారి స్థితిని గుర్తించలేకపోయారు. వారి దృష్టిలో చక్కగా ప్రశ్నలు చెప్పి జబ్బులు నయం చేసే స్వామి మాత్రమే పెన్నబద్దేలు తిప్ప మీద ఒక గుడిసె వేసుకుని నూనె దీపం వెలిగించి రాత్రింబోళ్లు తంబురి మేటుతుండేవారు. చలమానేడనే సేవకుడు పరిసర గ్రామాలలో భిక్షాన్నం తెచ్చేవాడు. కొన్నాళ్లు కోటితీర్థ దేవాలయంలో అగ్నిగుండం వేస్తూ ఓం నారాయణ ఆదినారాయణ అనే మహామంత్రాన్ని జపిస్తూ రెండు చేతులలోని ఈతపుల్లలతో తంబుర మీటుతూ నామల్లో లీనమై తీగలు తీగిపోయిన విషయం కూడా గమనించక ఈతపుల్లలు ఆడిస్తూ ఉండేవారు. ఎప్పుడో స్పృహ వచ్చినప్పుడు తీగలు ముడేసుకునేవారు. కొన్ని సంవత్సరాలు పెన్ననీటికి ఇసుకతో కట్టలు వేసి నీటి ప్రవాహాన్ని ఆపేవారు. తన దర్శనార్థం వచ్చిన వాళ్లను కూడా దేవుని పని చెయ్యండయ్యా అని చెప్పి ఇసుక పోయించేవారు. నిరంతరం నీటితో నానుతున్నందున కాళ్లు భయంకరంగా పాచి ఉండేవి. మనమైతే అలాంటి పాచిన కాళ్లలో కాళ్లతోటి ఒక అడుగు కూడా పెట్టలేము. అలా నిలిచిన నీటిని కాలువ తీసి పెన్న ప్రవాహానికి కొంత దూరం ఎదురు పారించి నీటిలో కలిపేవారు. కాలువ నీరు నిలబడ్డ నీటిలో కలిసే చోట నీటిపై విల్లువ తుక్కు వేసి మంట పెట్టి ముంతతో నీరు తీసుకుని మంటకి ఇరువైపులా తిరగబోస్తుండేవారు. జబ్బులు ఎందుకు స్వామి, ఇదంతా ఎందుకు స్వామి అంటే పెద్దమ్మవారు కలరా వంటి జబ్బులు రాకుండా ఉండేందుకు. ఈ నీటి విలువంతా తెలుసా, తులం 3 కోట్లు. ఈ రోజు మన పని వలన లోకంలో ఖర్చులన్నీ పోను, ఇంకా 10 కోట్లు మిగిలింది అని సెలవిచ్చేవారు. శ్రీ స్వామివారు తన అవతార కార్యార్థమై గ్రామాలలో పర్యటించేవారు. ఏనాడు గృహస్థుల ఇండ్లలో ఉండేవారు కాదు. గ్రామ చావడి, దేవాలయం, చెట్ల నీడన విడిది చేసేవారు. ఒకవేళ భక్తులు ఇండ్లకపోతే బయట వరండాలోనూ కొట్టల్లోనూ ఉండేవారు. వర్షం వస్తే తన సేవకులనందరినీ ఇంట్లోకి పంపి వారు మాత్రం చూరి క్రిందేనా ఒదుక్కుంటారు. అరుదుగా స్వామి ఎవరింటికినా వచ్చి వారు అగ్నిగుండం వేశారంటే వారు చాలా అదృష్టవంతులే. వారికి ఒక గిన్నెతో అన్నం తెచ్చి విస్తట్లో కుమ్మరించాలి. గరిటితో కొద్దిగా వడ్డిస్తే ఒప్పుకోరు. అన్నానికి తన కుడి అరచేయి తాకించి ఆశీర్వదించి ఆ ఇంటి వారికి ప్రసాదంగా ఇచ్చేవారు. మరలా అదే విధంగా మరొక గిన్నెతో వడ్డిస్తే ఆ అన్నాన్ని విస్తరి చుట్టూ ముద్దలు తీసి వదిలేసేవారు. తర్వాత వడ్డిస్తే మధ్యలో కారం ఎక్కువగా వేయించుకుని కలుపుకుని తినేవారు. తెల్లగడ్డలు వేస్తుంచిన ఎర్రకారం, ధనియాలు పొడి, కరివేపాకు పొడి మొదలగు వాటిని ఇష్టంతో తినేవారు. రాగి సంగటంటే ఎంతో ప్రీతిగా భోంచేసేవారు. అందులో కనుపాకం తెల్లగడ్డ వేసి దంచిన ఎర్రకారం దండిగా వేయించుకునేవారు. మనమైతే అందులో పదో వంత కారం భరించలేము. స్నానం చేసేటప్పుడు నీటి యొక్క వేడి కూడా అంతే. మనం చెమ్ముతో ముంచిపోయలేనంత వేడి నీళ్ళైతే అది అది అంటూ కమ్మగా స్నానం చేసేవారు. ఏమాత్రం ఒక డిగ్రీ వేడి తగ్గినా అబ్బో చలి అని గోల చేసేవారు. స్వామివారు నడిచే రోజులలో నది, కోనేరు, బావి శుభ్రమైన నీటి గుంటల్లో స్నానం చేసేవారు. కొన్ని కొన్ని బావులలో ఉన్న నీరు వాడకానికి పనికి రాకుండా పురుగులు వాసంతో ఉండేది. మరికొన్నింట్లో వేసవకాలంలో నీరుండవు. అలాంటి నిరుపయోగమైన బావులలో శ్రీ స్వామివారు ఒక్క పర్యాయం మునిగి స్నానం చేసి వచ్చారంటే ఇక ఆ పురుగులు వాసన ఎట్లా పోతాయో తెలీదు. వేసవకాలంలో కూడా చరువు లేకుండా నీరుండేది. ప్రస్తుతం గొలగమూడి కోనేరులో కూడా స్వామివారు అనేక మార్లు మునిగి స్నానం చేశారు. ఇందులోని నీరు మనకు శ్రీ స్వామివారి పాదతీర్థంతో సమానంగా పరమ పవిత్రమైంది. ఇదే విధంగా స్వామి సమాధి మందిరానికి ఎదురుగా ఉన్న బావిని స్వామివారి స్వహస్తాలతో శంకుస్థాపన చేసి మొదట 10 గంపల మట్టి తవ్వి పోసి తర్వాత తన బృందాన్ని త్రవ్వమని ఆశీర్వదించారు. ఎంతటి వేసవిలోనైనా మనం ఎన్ని నీళ్లు తోడితే అన్ని నీళ్లు మరుక్షణంలో బావిలో ఊరుతూ ఉండడం కేవలం స్వామివారి కృప మాత్రమే. ప్రస్తుత సమాధి మందిర ప్రాంతంలో ఒక్కరోజు కూడా విడవకుండా ఒకప్పుడు 8 సంవత్సరాలు తమ నిరతాగ్నిహోత్రాన్ని కొనసాగించారు. అప్పుడే సమీప మందిరి బ్రహ్మాండమైన అడవంతా సంపూర్ణంగా హరించుకుపోయింది. ఈ ప్రదేశమంతా చిన్న చిన్న పంటలు పండుతాయ్యా అన్న మాటలు ఈనాడు అక్షరాల నిజమేనాయి. శ్రీ స్వామివారు ఒకవైపు తన నిరతాగ్నిగుండాన్ని కొనసాగిస్తూనే మరొక వైపు గంటల తరబడి కాగితాలపై సీరాతో బటనవేలు ముద్రలు ప్రతినిత్యం వేసేవారు. అయ్యా ఈ కాగితాలు దాచిపెట్టుకోండి, రాబోయే కాలంలో ఈ వేల విలువ చేస్తాయి అని చెప్పారు. ఇదే విధంగా గంటల తరబడి మనకు అర్థం కాని భాషలో వారు చెప్పే మాటలన్నీ రీముల కొలది కాగితాలపై వ్రాయించి ఇచ్చేవారు. ఒకప్పుడు తన సేవకుల భూత భవిష్యత్ వర్తమానములను గురించి చెప్పేవారు. మరొకప్పుడు దేశంలో జరగబోయే విషయాలు చెప్పేవారు. ఉదాహరణ చెడ్డు దగ్గులను అన్నం తినే రోజులొస్తాయి అన్నారు. నేటి ప్రెషర్ కుక్కర్ లో వంటకు తిడ్డు దిగిలే ప్రసక్తి లేదు కదా. మరొకప్పుడు ప్రపంచ నడవడులు, పోకడులు గురించి చెప్పేవారు. ఆధ్యాత్మ విషయాలు కూడా ఈ పరిభాషలోనే చెప్పి వారు ఆశీస్సులు రాయించేవారు. ఆశ్రమ ప్రదేశాన్ని చూపిస్తూ స్వామి ఇక్కడ 14 గతాల నుండి అన్నం రాసులు రాసులుగా పగలెగురుతోంది. వేలు పెట్టిన వాడేడి వెంకయ్య చాటుకు పోయిన 3 సంవత్సరాలకి ఇక్కడ నెల్లూరు రంగనాయకులు గరుడ సేవ జరిగినట్టు జరుగుతుందని సెలవిచ్చారు. అంటే ఈ ప్రదేశం 14 గతాల నుండి అనేక మంది మహాత్ముల తపోశక్తితో నిండి ఉన్న పవిత్ర భూమి అన్నమాట. అందుకే నేడు ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టి కొందరు వ్యాధిగ్రస్తులు ఎలాంటి సాధనలు చేయకుండానే తమ బాధల నుండి నివృత్తి పొందుతున్నారు. స్వామివారి వర్షాలు లేక పశువులు మేతకి నీటికి బాధపడుతుండే శ్రీ స్వామివారు తన యోగశక్తితో ఎన్నిసార్లు వర్షం కురిపించారో లెక్క చెప్పలేము. ప్రపంచం తలక్రిందులైనా తన నియమం తప్పేవారు కాదు. గోనె సంచులు, అల్యూమినియం దబర్లు, తాటాకు చేపలు తప్ప విలువైన వస్తువులు వాడేవారు కాదు. ఒకప్పుడు స్వామివారు కాళ్ళు పట్టుకుపోయి నడవలేకపోయారు. తాటాకు మీద కూర్చుని రొసరిటి చేత లాగించుకునేవారు. ఈ శ్రమ చూడలేక తలుపూరు సుందర రామరెడ్డి ఆ రంగులాల ఎత్తుగల కొయ్యి చక్రాలు బండి చేయించారు. డోలిలో తీసుకుపోతే స్వామికి కుదుపు లేకుండా ఉంటుందని డోలిలో మోసేవారు. కుష్టు బొల్లి ఆయాసాలతో బాధపడేవారి కొరకు అనేక పర్యాయాలు వారి వ్యాధులు శ్రీ స్వామివారే అనుభవించేవారు. ఓర్పు. భూదేవి కంటే మించిన సహజ సిద్ధమైన ఓరిమి గలవారు. ఒక దుండగుడు స్వామి వారిని చంప మీద ఒక దెబ్బ కొట్టినప్పుడు కూడా నోరువేపి ఒక్క మాటని ఎరగరు. పచ్చి తాగుబోతులను సాత్వికులుగా చేయడం కంటే లోక కళ్యాణం ఏముంది? కట్టుకున్న భార్యలను వదిలి పరస్త్రీల పంచనబడి ఉన్న మగధీరుల మనసు మార్చి వారి కాపురాలు నిలబెట్టడం కంటే ప్రజాశ్రేయస్ ఏం కావాలి? ఈ మహనీయుని ప్రేమతత్వాన్ని గురించి వ్రాయటానికి నా వంటి అల్పజ్ఞుడికి సాధ్యమా? లోక కళ్యాణమే తన అవతార కార్యంగా గల ఈ మహనీయుని కొన్ని దివ్య లీలల్ని చూద్దాము. మృత్యుపై ఘన విజయం. 24/8/82 తేదీన శ్రీ స్వామివారు మహాసమాధి చెందారు. మహాద్భుతంగా 16/9/86 విజయనగరంలో ఒక సాయిబాబా భక్తురాలింటికి వెళ్లి అన్నం అడిగారు. మోకాళ్ల వరకు పంచ, పైన చిన్న తువ్వాలు, నెరిసిన జుట్టు, చేతిలో కర్ర, ఇది వేషం. స్వామిని గురించి ఆమెకు బొత్తిగా తెలియదు. ఆకులో అన్నం పెట్టిస్తే ఆవుకు పెట్టేశారు. చారు త్రాగి నా ఆకలి తీరిందమ్మా అని చెప్పి వెళ్లారు. ఆ దివ్య పురుషుని సన్నిధిలో చెప్పలేనంత ప్రశాంతత, ఆనందము అనుభవించిందిట ఆ తల్లి. 8 రోజులలో స్వామివారి చరిత్ర వారింటికి చేరింది. అందులో శ్రీ స్వామివారి ఫోటోను బట్టి మొన్న ఆవుకు అన్నం పెట్టిన మహనీయుడి వీరేనని బల్లగుద్ది చెప్పసాగింది. మరొకసారి దర్శనమని ఆమె కుమారుడు ఆర్తితో ప్రార్థించసాగాడు. 12/10/86 తిరిగి అదే రూపంతో 12:00 వచ్చారు. ఎంత ప్రార్థించినా ఇంట్లోకి రాలేదు. కాజాలనే తీపి పదార్థం సమర్పిస్తే పిల్లలకి పంచిపెట్టారు. పాయసం తాగి ఆనపకాయ కూర తిని దక్షిణ తీసుకుని వెళ్లారు. అప్పుడు స్వామిని అనేక మంది చూశారు. 3వసారి ముచ్చటగా వచ్చి ఈ దుప్పటి తీసుకోవాలని మరలా ఆర్తితో ప్రార్థించసాగారు. తిరిగి 12/12/86 దినమున సాయంత్రం 4 గంటలకు అదే రూపంలో వచ్చారు. అందరూ చూస్తున్నారు. ఎంత బ్రతిమాలన ఇంట్లోకి మాత్రం రాలేదు. వెళ్లబోతుంటే ఇంట్లోని దుప్పటి తెప్పించి కప్పి దక్షిణ సమర్పించగా తీసుకుని వెళ్లారు. శ్రీ స్వామిని దర్శించుకున్న అనేక మంది గ్రామస్తులు విజయనగరం నుండి గొలగమూడి వచ్చి సమాధిని దర్శించి ధన్యులయ్యారు. 1885 మే నెలలో గొలగమూడి ఆశ్రమంలో రాత్రి 2 సార్లు కొంతమందికి 10 నిమిషాలు దర్శనం ఇచ్చారు. శాశ్వత దేవరాజ్యమన్నా నిత్య జీవనమన్నా ఇదే కదా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా అన్నారు కదా జేసీ పెంచలయ్య టీచరు ఎర్రబల్లి నాగుల వెల్లటూరు దగ్గర. ఇలా చెప్తున్నారు, మా అన్నగారు జే పెద్ద పెంచలయ్య ఎలిమెంటరీ టీచర్ గా పనిచేస్తూ ఉండేవారు. 24వ ఏట వారికి పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోవడమే కాక నోటి మాట కూడా రావడం లేదు. అన్ని మంచంలోనే జరపవలసి వచ్చింది. నెల్లూరు బొమ్మాకేశవులు కుమారుడు జితేంద్ర గారి దగ్గర, కాకర్ల వారి దగ్గర మందు ఇప్పించాము. నెల్లూరులో పక్షవాతానికి పేరు మోసిన ఈ డాక్టర్ల మందులు మా అన్నగారిని కాళ్ళీచ్చుకుంటూ నడిపించగలిగాయి, కానీ నోటి మాట పలికించలేకపోయాయి. శ్రీ స్వామివారికి విన్నవించాము. అమ్మా, బిల్లుపాటి మెట్టల మీద ఉలింద్ర చెట్టు కింద మామిడి ముట్టు ఉండ్లా దాని పప్పుని మెత్తగా పొడి చేసి నీళ్లలో కలిపి త్రాగించండి, మాట వస్తుంది అని సెలవిచ్చారు. శ్రీ స్వామివారంటే బొత్తిగా భక్తి శ్రద్ధలు లేనటువంటి నేను బొమ్మాకేశుల మందుకి, కాకర్ల వారి మందుకి రాని మాట ఈ పిచ్చి ఆయన చెప్పిన ఆ మామిడి ముట్టుకు వస్తుందా? అంత పెద్ద బిల్లుపాటి అడవిలో ఏ ఉలింద్రం చెట్టు కింద మామిడి ముట్టు ఉందని వెతుకుతాము? ఆ పిచ్చి ఆయన మాటలు తీసేయండి అని హేళన చేశారు. మా తల్లిదండ్రులు మాత్రం స్వామివారిని అలా తూలనాడవద్దని చంపలేసుకున్నారు. కానీ మామిడి ముట్టి వెతికే ప్రయత్నం మాత్రం చేయలేదు. అటు తర్వాత 2 నెలలకి బిల్లుపాటి పక్కన బాలాజీపేటలో ఇచ్చే ఆకుపసర త్రాగితే తప్పక మాట వస్తుందని ఎవరో చెప్పారు. మంచి మండు వేసవిలో మా అన్నగారిని బాలాజీపేటకు తీసుకుపోతున్నాము. బాలాజీపేటకి బిల్లుపాటి మీదుగానే పోవాలి. ఎండ తీవ్రత వలన విశ్రాంతి తీసుకోవాలని డోలిని బిల్లుపాటి మీదుగానే పోవాలి. ఎండ తీవ్రత వలన విశ్రాంతి తీసుకోవాలని డోలిని బిల్లుపాటి సమీపంలో ఒక చెట్టు కింద దించారు. ఎండ తీవ్రత వలన విశ్రాంతి తీసుకోవాలని డోలిని బిల్లుపాటి సమీపంలో ఒక చెట్టు కింద దించారు. మా తండ్రి గారు ప్రక్కకు వెళ్లి మూత్ర విసర్జన చేస్తుంటే అక్కడ ఒక మామిడి ముట్టి కనిపించింది. శ్రీ స్వామివారి కృప వలన మా నాన్నగారికి వెంటనే 2 నెలల క్రిందట శ్రీ స్వామివారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నిజంగా మామిడి ముట్ట ఉలింద్రం చెట్టు కింద ఉండడం, అది బిల్లుపాటి మెట్ట మీద కనిపించడంతో మా నాన్నగారు ఆశ్చర్యచకితులై శ్రీ స్వామివారి సర్వజ్ఞత్వానికి మనసులోనే జోహార్లు అర్పించారు. వెంటనే ఆ ముట్ట తీసుకుని డోలిని వెనక్కు త్రిప్పి ఇంటికి పోవలసిందే. శ్రీ స్వామివారి మాట ఎన్నటికీ వ్యర్థం కాదు. మామిడి ముట్ట వైద్యంతో నయం కాకుండే అప్పుడు మాత్రమే పసరు కోసం బాలాజీపేట పోవచ్చు. ఇప్పుడు 2 మైళ్లు నడక తప్ప మరేమీ నష్టం లేదు కదా. శ్రీ స్వామివారి వైద్యం చేసి తీరాలని మేమెంత చెప్పినా వినకుండా మొండిగా వెనక్కు తీసుకొచ్చారు. స్వామివారి మాటపై విశ్వాసం ఉండాలే కాని చచ్చిబూడిదైనా రమ్మంటే వచ్చేదే కదయ్యా అని తన శక్తి సామర్థ్యాలను గురించి ఆంతరింగిక సేవకులకి తెలిపి ఉన్నారు కదా. మామిడి పప్పు పొడి చేసి నీటిలో కలిపి త్రాగించాము. ఆహా, ఏమి ఆ దయామయ్యన పరమాద్భుతమైన లీల, ఊహాతీతమని లీల అన్నట్లు తెల్లవారేసరికి కొద్దిపాటి తొనుకు కూడా లేకుండా మాట్లాడటమే కాక చక్కగా నడగలిగాడు. ఈ దివ్యలీలను కన్నులారా కాంచిన నాకు నా కన్నులకు కప్పిన అజ్ఞానపు పొరలే కాక చదువుకున్న వాణ్ణనే అహంకారపు తెరలు కూడా పటాపంచలైపోయి హృదయపూర్వకమైన భక్తి విశ్వాసాలతో శ్రీ స్వామివారి పాదాలకి వినమ్రుడని సాష్టాంగ నమస్కారములు ఆచరించాను. నేను హై స్కూల్ చదివే రోజుల్లో మా ఇంట్లో ఎప్పుడు ఎవరికో ఒకరికి అనారోగ్యము మనస్పర్ధలు చిడిమిడిగా ఉండేవి. మా ఆవుకు పుట్టిన కోడిదూడని మేమెంతో ప్రేమతో బిడ్డలాగా సాకేవాళ్ళం. చూడముచ్చటగా బుద్ధిగా తయారైంది. 2 ఏట జబ్బా వ్యాపు వ్యాధి వచ్చి హఠాత్తుగా చనిపోయింది. చాలా రోజుల వరకు అందరి తలపుల్లోనూ అదే మెదులుతూ మా అందరినీ దుఃఖంలో ముంచేసింది. ఒక రోజు మా నాన్నగారు తన బాధని శ్రీ స్వామివారితో విన్నవించుకున్నారు. శ్రీ స్వామివారు నవ్వుతూ, అదేముంది లేవయ్యా, నీ చుట్టింట్లో చిదుగు తీసేసుకుంటే నీకన్నీ బాగుంటాయిలే పోయ్యా అన్నారు. చుట్టింట్లో చిదుగు తీసేయడం అంటే ఏమిటి అని తర్కించి అడిగితే శ్రీ స్వామివారు మౌనం వహించారే కాని ఏమీ చెప్పలేదు. మా చుట్టింట్లో దేవతార్చన ఉన్నందున ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకునేవాళ్ళము. సర్వ ప్రేరణాధికారి, సర్వభూత హృదయాంతర్వర్తి, సర్వ సమర్థుడు అయిన శ్రీ స్వామివారు మా నాన్న హృదయాన్ని తగు విధంగా ప్రేరేపించారు. 2 రోజు చుట్టింట్లో నైరుతి మూల 2 అడుగుల లోతు భూమి త్రవ్వి చూడాలనిపించి త్రవ్వి చూశాడు. మహాభయంకరము ఆశ్చర్యకరమైన దృశ్యం ప్రత్యక్షమైంది. అతడు 2 కుక్కల అస్థి పంజరాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. అవి తీసివేశాక మా ఇంట్లో మనస్పర్ధలు అనారోగ్యాలు చిడిముడులు పోయి శాంతి నెలకొని సుఖపడ్డాము. భూమిలో ఎక్కడో ఎముకలుండడానికి మనకు మనస్పర్ధలు అనారోగ్యము రావడానికి కల సంబంధాన్ని ఏ సైన్స్ వివరించగలదు. 1953 ప్రాంతంలో బోడిపాడు గ్రామం బోయింగ్ల నరసమ్మ గారి సంస్థానం అష్టేశ్వర్యాలతో తొలతూగుతూ ఉండేది. ఆమె కుమారుడు కొండారెడ్డి గారికి 3 ఆడపిల్లలే కాని మగ సంతతి లేదు. అప్పుడు వారి వయసు 60 సంవత్సరాలు ఉంటాయి. అదేమి చిత్రమో కాని 1 సంవత్సరంలోగా వారి పశు సంపద పంటలు సర్వం పూజ్యమైపోయి అప్పుల పాలైనారు. ఒకరోజు దంపతులు శ్రీ స్వామివారిని తమ ఇంటికి భోజనానికి తీసుకొచ్చారు. శ్రీ స్వామివారు వాళ్ళింటి ప్రహారీ గోడ గేటు వరకు వచ్చి ఆగిపోయారు. అబ్బో, ఈ సగకి నేనే ఇట్లా కాలిపోతున్నానే, మరి మీరెట్లా బ్రతికి ఉన్నారు? అబ్బో, ఇక్కడ అన్నం తింటే ఎంత ఖర్చు, ఎంత ఎతలబడాలి? అబ్బో వద్దు వద్దు అన్నారు. అక్కడే ఉన్న నేను జేసీ పెంచలే కల్పించుకుని, స్వామి తమరే అలా అంటే ఇంక వారిని కాపాడి దిక్కెవరు? తమరు కరుణించి వారి భిక్ష స్వీకరించి వారిని కాపాడండి అని వేడుకున్నాను. అట్లాగయ్యా, అట్టయితే పద ఎతలు పడదాం, పదో చూపులో చూడాలా, సరేలే పద అంటూ ఇంటి ఆవరణలో ప్రవేశించారు. ఒక విస్తరి నిండా అన్నం తన దోసిట్లో పట్టుకుని ఇంటి చుట్టూ తిరగసాగారు. స్వామి పల్లెటూరు కనుక చాలా మంది జనం రోగి వింతగా చూస్తున్నారు. అట్లాగే శ్రీ స్వామివారు సాయంకాలం వరకు ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసి 4 మూలలా 2 వేసి పిడసలన్నం పైకి ఎగరేసి ఒక పళంగా ప్రళయ భీకరాకరుడై ఉగ్ర నరసింహావతారం దాల్చారు. క్రోధావేశంతో గుడ్లూరిని రౌద్రుడై ప్రళయ భీకరంగా పో ఇక్కడి నుంచి పో వెళ్ళిపో అని పిడుగులు పడ్డట్టు గర్జించారు. ఆ ప్రళయ భీకర గర్జనలకు చూపరుల కాళ్ల కింద మట్టెగిరిపోయింది. ఉన్న పళంగా ఇంటికి ఈశాన్యంగా ఉన్న దిబ్బ గుండెలో భగ్గున మంటలు లేచాయి. ఆ మంటల నుండి కొంత జ్వాల సుడి తిరుగుతూ నాలుక చాస్తూ మనిషి నడిచిపోయినట్లుగా అంతరిక్షంలో తూర్పు దిశగా సాగిపోయింది. శ్రీ స్వామివారు మాత్రం పో పొమ్మని గర్జిస్తూనే ఉన్నారు. ప్రేక్షకులందరికీ నోట తడి ఆరిపోయింది. ఇండ్లు తగులబడతాయని అనవసరంగా భయపడ్డారే కాని ఎవరిల్లు తగలబడలేదు. మంటలు అదృశ్యమై వెంటనే శ్రీ స్వామివారు రూపుతూ రోజుతూ గోడకు చేరగిలి కొలబడ్డారు. కొంతసేపటికి చేరుకుని ఇక నీకేమీ పర్వాలేదమ్మా, అన్ని బాగుంటాయి. ఆ బ్రహ్మ రాక్షసి జుట్టు నా చేత చిక్కింది, ఇక నీ ఛాయలకు రాదులే, నీ కడుపులో మీసాలు మొలుస్తాయి. మీసాలు మొలవడమేమిటో ఎవరికీ తెలియలేదు. 50 సంవత్సరాల నుండి ముట్లుడి నా వృద్ధమాత గర్భం ధరించి సంవత్సరం తీరకుండానే మగబిడ్డను ప్రసవించింది. శ్రీ స్వామివారి కృప వలన నేడు ఆ బిడ్డ లక్షాధికారిగా ఉన్నాడు. ఇటు మహాద్భుత లీలలు కన్నులారా కాంచిన ప్రజలు ఎంతటి పుణ్యాత్ములో కదా. ఈ మహనీయుని పవిత్ర సన్నిధిలో భజన చేసుకుని వారికి ఆతిథ్యం ఇచ్చి చరితార్థులైనారు. నేటికి మారుమూల గ్రామాలలో వెంకయ్య స్వామి వారి పేరు చెబితే ప్రజలలో భక్తి ప్రపత్తులు పరవళ్లు తిరుగుతున్నాయి. పరమ కారుణ్యమూర్తి అయిన శ్రీ స్వామివారి దయార్ద్ర హృదయం కార్యదీక్షలో వజ్ర సమానమైన కాఠిన్యం వహించేది. దీనార్థులు కంటబడ్డప్పుడు వెన్నలాగా కరిగిపోయేవారు. అందున నోరులేని మూగజీవులు నీళ్లు మేతకి బాధపడుతుంటే ఒక క్షణమైనా ఓరవలేకపోయేవారు. ప్రకృతి శక్తులపై శ్రీ స్వామికి ఎంత గొప్ప ఆధిపత్యం ఉండేదో వర్ణించలేము. అది మండు వేసవి, చాలా రోజులుగా వర్షాలేక పశువులకి మేత నీళ్లు కరువయ్యాయి. బావుల్లో నీరు లేక చెట్లు మాడిపోతున్న రోజులు. కపిల బావుల్లో నీరు ఊరబెట్టి ఎంతో లోతు నుండి నీరుతోడే ఎద్దుల కష్టం వర్ణనాతీతంగా ఉంది. ఊరి బయట చెట్ల నీడన అగ్నిగుండం ముందు స్వామివారు ఉన్నారు. ఆ మార్గాన గిత్తలను ఇంటికి తోలుకుని పోతున్న చల్లా శంకర్రెడ్డి గారిని శ్రీ స్వామివారు పలకరించారు. స్వామి ఇంటికి పోయి స్నానం చేసి భోంచేసి వస్తాను. ఈ గిత్తల కష్టం చూడండి, స్వామి ఇంటికి పోయి స్నానం చేసి భోజనం చేసి వస్తాను. ఈ గిత్తల కష్టం చూడండి, వీటి కష్టం ఎప్పుడు తీరుతున్నా ఏమో అన్నారు ఆయన. ఎండలో కపిల్లాగి చెమటలు పెట్టిన దేహంతో ఈడుపు కాలతో మండుటెండలో పోతున్న ఆ గిత్తలను చూసి శ్రీ స్వామివారి హృదయం వెన్నలాగా కరిగిపోయింది. ఇట్లా అట్లా పైకి చూసి ఎంత తీవ్రంగా వరుణదేవుణ్ణి శాసించారో కాని ఈ కాసేపే అయ్యా అని సెలవిచ్చారు. శంకరెడ్డి గారు భోంచేసి అలా కూర్చుని లేచేలోగా అంత దారుణమైన ఎండ ఏమైందో మరుక్షణంలో కుంభవృష్టి మొదలై కొన్ని గంటలలో చెరువులన్నీ నిండాయి. ఈ అకాల వర్షానికి కారకులు శ్రీ స్వామివారేనని శంకర్రెడ్డికి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఇంతటి కరుణామయనకు మనసారా నమస్కరించడం తప్ప మనమేమీ చేయలేకున్నామే అని బాపోవడం తప్ప వారు మన నుండి ఆ రోజులలో ఎలాంటి సేవను ఆపేక్షించని నిరపేక్షకులుగానే నిర్జన ప్రదేశాలలో నివసించే నిర్గుణమూర్తి కదా. ఈ విధంగానే కరువు రోజుల్లో ఎన్ని మార్లు వర్షాలు కురిపించారో వ్రాయాలంటే ఈ పుస్తకం చాలదు. తిక్కవరప్పాడు హరిజనవాడ గుండాల మల్లయ్య వారి దివ్య మహిమని గురించి ఇలా వివరించారు. గుండాల మల్లయ్య వారి యొక్క స్వామి దగ్గర వారి దివ్య అనుభవాన్ని ఇలా వివరించారు. తిక్కవరప్పాడు హరిజనవాడ గుండాల మల్లయ్య వారు స్వామి దివ్య మహిమని గురించి ఇలా వివరించారు. శ్రీ స్వామివారంటే ఎంత ప్రఖ్యాతి లేనటువంటి రోజులవి. కానీ దరిద్ర నారాయణులమైన మాకు మా పశువులకు అనారోగ్యాలలో వారే శరణ్యం. వారు ప్రసాదించే దారము సాంబ్రాణి మాకు శ్రీరామ రక్ష. ఒకరోజు శ్రీ స్వామివారు, అయ్యో రేపిక్కడ బావికి రాతి కట్టుబడి పని ఉంది, సమాధి మందిర బావి బొద్దు మలిచేతలకి మనుషుని తీసురా అన్నారు స్వామి. అదేవిధంగా తెల్లవారేసరికి అందరము హాజరయ్యాము. ఉపరితట్టికి మోకులు కట్టి చేతులు మోపున బావిలోకి బండలు దించుతున్నాము. మొదటి రాయి బాగానే దింపాము, రెండో బండ ఎలా జారగొట్టుకున్నదో గాని బావిలో పడిపోయింది. మేస్త్రి భుజానికి, మరొకనికి నడుం మీద, మూడవానికి వట్టికాల మీద తగిలింది. వట్టికాలు బాగా ఒక అడుగు పొడుగున అరంగుల లోతున చీరుకుని పోయి రక్తమండలమైపోయింది. చచ్చాడని అందరూ కేకలు పెట్టేశారు. చిన్నగా మనిషిని బావిలో నుండి పైకి ఇలా చేరవేశారు. శ్రీ స్వామివారు ఒక్క పరుగున వచ్చి అతనిని తాకి ఆకాశం కేసి చూసి హుష్ హుష్ అని అంటూ ఇటువంటి 2 సార్లు తలూపి, అయ్యా ఇంటికి పోకుండా ఎక్కడే ఉండి పనిచేస్తూ ఉండు, అదేమీ చేయదులే అని అభయమిచ్చారు. ఏ మందు మాకు లేకుండా అంత పెద్ద గాయం సాయంకాలానికి 30 మారిపోయింది. 3 నాటికి అసలు గాయమే కనబడలేదంటే ఎవరు నమ్మగలరు? ఆ పరమాత్మని ఈ దివ్యలీల కన్నులారా కాంచాక నా భక్తి శ్రద్ధలు వృద్ధి పొందాయి. మిగిలిన ఇద్దరికి ఎలాంటి నొప్పి నోము లేకుండా వెంటనే పని మొదలు పెట్టారు. వారి మహిమ అనుభవించాలే కాని వర్ణించే తరము కాదు. మహాసమాధి అనంతరం లీలలు. భౌతికవాదులకు, నాస్తికులకు, అవిశ్వాసులకు కూడా కనువిప్పు కలిగించే దివ్యలీలని శ్రీ స్వామివారు అనుగ్రహించడం. విశ్వాసులందరినీ జాగ్రత్తగా సాధన చేసుకుని తరించమనే హెచ్చరికగా గుర్తింపుగాక కుంటివాని చేత కొండలు దాటించడం, మోగవాని చేత మాట్లాడించడం సద్గురువులకు ఒక అవతార లీల అని చెప్పబడింది. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఆ మాత్రమే కాకుండా గుడ్డివారికి దృష్టిని కూడా ప్రసాదించారు. నెల్లూరు స్టోన్ హౌస్ పేట విజయలక్ష్మి టాకీస్ వీధిలో సినిమా హాల్కు ఉత్తరం వైపు 20 ఇళ్ల తర్వాత కుడుముల జయమ్మ అనే సోదరి నివసిస్తోంది. ఇంటింటికి తిరిగి వాడుకగా పూలమ్ముకుని తన 4 కుమార్తెల్ని, లేకలేక కలిగిన కుమారుణ్ణి చాక్కుంటుందా తల్లి. మగపిల్లవాడు పుట్టాక 3 నెలల వరకు ఆరోగ్యంగా ఉండేవాడు. కంటి చూపు కూడా ఏ లోపం లేకుండా చక్కగా ఉండేది. 3వ నెల నుండి రక్త విరేచనాలు మొదలై బిడ్డ మూసిన కళ్ళు తెరవలేదు. 2 నెలల పాటు ఎంతమంది డాక్టర్లు మందులు ఇచ్చినా రక్త విరేచనాలు తగ్గలేదు, కళ్ళు తెరవలేదు. బిడ్డకి స్నానం చేయించినందున వాసనొస్తోంది. 5 నెలల పసికందుకి ఎముకలు తప్ప మరేమీ లేదు, ఊపిరింది. కనుక కన్నతల్లి పొత్తిళ్లలో పెట్టుకుని సేవలు చేస్తోంది. ఒకరోజు డాక్టర్ దగ్గరికి పోయేందుకు బిడ్డ ముఖాన పౌడర్ పూస్తుంటే అకారణంగా కుడికంట్లో నుంచి కోడిగుడ్డు సనలాంటి జిగురు పదార్థం బొలికిన పడింది. ఏడ్చుకుంటూ కంటి డాక్టర్ హెబ్బార్ దగ్గరికి తీసుకుని వెళ్లారు. డాక్టర్ గారు బిడ్డ కళ్ళు తెరిచి చూస్తే 2 కండ్లలోనూ నల్లగుడ్డే లేదు, మొత్తం తెలిపే. పోగా కుడికంట్లో పొట్టు తీసిన ఆవాల వంటి ఒక బఠానీ గింజంతా కుదపు ఉన్నది. అది ఒక వైరస్ దెబ్బని 2 నెలలు అశ్రద్ధ చేసినందున పూర్తిగా కన్నంతా తినివేసిందని, ఇక మద్రాసుకు వెళ్లినా ప్రయోజనం లేదని చెప్పారు డాక్టర్ గారు. కాని కన్నతల్లి ఉండబట్టలేక 4వ రోజు మరలా కండి డాక్టర్ దగ్గర తీసుకొస్తే వారు ఆమె 4 చివాట్లు పెట్టి ప్రయోజనం లేదు పొమ్మన్నారు. ఇంటికొచ్చి భర్త ముఖం చూసి గొల్లుని ఏడ్చేసింది. ఆ గోల విని ఎదిరింటి పబ్బు వెంకటశేషయ్య గారు వారి ఇంటికి వచ్చి తన మాట ప్రకారం గొలగముడి వెంకయ్య స్వామి వారి దగ్గర పోకుండా నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడైనా వారిని శరణ వేడితే తప్పక చూపు వస్తుందని గట్టిగా చెప్పి వారిని గొలగముడికి పంపారు. స్వామివారి యందు ఆమెకు విశ్వాసం లేకున్నా విధిలేక కొనాశతో 1989 గొలగముడి వచ్చింది. బిడ్డకి ఏమాత్రం కొంచెం చూపు వచ్చినా 20 రూపాయలు కర్పూరం వెలిగించి బిడ్డ తలనీలాలు ఇస్తానని, 5 వారాలు శ్రీ స్వామివారిని దర్శిస్తానని మొక్కుకుని వెళ్ళింది. శ్రీ స్వామివారి పవిత్ర సమాధికి తాకించి ఇచ్చిన నువ్వుల నూనె కంటిరెప్పలకు రాయసాగింది. మానవ మాత్రులమైన మనము ఊహించలేనంతటి అత్యద్భుతం జరిగింది. వారం రోజుల లోపల బిడ్డకి 2 కళ్ళలోనూ నల్లగుడ్డు చక్కగా ఏర్పడి స్పష్టంగా చూడగలగడమే కాక గత 2 నెలలుగా బాధిస్తున్న రక్త విరోచనాలు పూర్తిగా లేకుండా పోయాయి. కంటిలో కనీసం 90 పైసా వెలగల ఏ మందు కూడా వేయకుండానే 1 వారం రోజుల లోపల సొనకారిపోయినటువంటి కన్నులకు తిరిగి నల్లగుడ్డు ఏర్పడి చూపు రావడం ప్రపంచ చరిత్రలోనే వైద్యులను దిగ్భ్రమ చేసే అద్భుతము. దీన్ని కన్నులారా కాంచిన ఆ తల్లిదండ్రుల ఆనందము ఏమని వర్ణించగలము? ఇటు మహాద్భుతమైన మహిమాన్వితమైనటువంటి స్వామివారి కృపకు పాత్రుడైన ఈ బిడ్డను భక్తులందరూ ప్రత్యక్షంగా చూసి విషయం ముఖాముఖి విచారించి ఆనందానుభూతి పొంది ధన్యులు కావాలని కోరుచున్నాము. నెల్లూరు నార్త్ పెన్నారు బ్రిడ్జి వెంకటేశ్వరపురం నివాసి నీళ్ల ట్యాంకి దగ్గర నెల్లూరులో నెల్లూరు నార్త్ పెన్నారు బ్రిడ్జి నార్త్ పెన్నార్ బ్రిడ్జి వెంకటేశ్వరపురం నివాసి నీళ్ల ట్యాంకి దగ్గర ఇరగా రమణయ్య భార్య శ్రీదేవమ్మ ఇలా చెప్తుంది. మా ఏకైక పుత్రుడైన ఇరేంద్ర బాబుకి 1989 దీపావళి నాటికి 3 సంవత్సరాల వయసు. 89వ సంవత్సరం దీపావళి నాడు జ్వరం మొదలై నాగుల చవితి నాటికి పూర్తిగా 2 కాళ్లు చచ్చుబడి ముడుచుకుపోయాయి. నెల్లూరు డాక్టర్లందరూ పరీక్షించి పోలియో అని చెప్పి మద్రాసుకి పొమ్మన్నారు. మద్రాసులో కరెంటు వైద్యం చేయించి 1000 రూపాయలు ధారపోసాము. కానీ ఏమాత్రము కాళ్లకు స్పర్శ రాలేదు. కాళ్ల మీద బరువు మోపి దొడ్డికి కూడా కూర్చోలేడు. 2 చేతుల మోపున ఎత్తి పట్టుకుంటే దొడ్డి కూర్చునేవాడు. బిడ్డ పరిస్థితి చూసి నాకు దిక్కుతోచక పిచ్చెత్తినట్లయింది. కడుపుకి అన్న, కండికి నిద్ర కరువైపోయింది, చెప్పరా అని దుఃఖంతో అలమటిస్తున్నాను. ఒకరోజు మా అన్నగారింట్లో భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి పటం చూశాను. మా అన్నగారు దిక్కులేని మాబోటి వారికి ఈ వెంకయ్య స్వామి వారే దిక్కని బిడ్డ విషయం స్వామికి చెప్పుకోమని చెప్పాడు. అదేమి చిత్రమో కాని శ్రీ స్వామి వారి పటం చూశాక నాకు దుఃఖం పెళ్లగించుకుని ప్రవహించింది. చంకనున్న బిడ్డను శ్రీ స్వామివారి పటం ముందు పడేసి ఎంతసేపు ఏడ్చానో, స్వామివారికి నా గర్భశోకాన్ని గురించి ఎలా చెప్పుకున్నానో ఇప్పుడు వివరించలేను. నేను కడు బీదరాలనని నా బిడ్డ తిరిగి నడిస్తే స్వామివారి పటాలన్నింటికీ పూలమాలలు సమర్పించి 28 కిలోలు బియ్యం 100 విస్తరాకులు సమర్పించుకుంటానని, ఎలాగైనా నన్ను కరుణించమని వేడుకున్నాను. దేవుడు ఈ విధంగా పటం రూపంలో నా మొర విని ఇంత త్వరగా కరుణిస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు. మరుసటి రోజు రాత్రి ఒక డాక్టర్ గారు నా స్వప్నంలో కనిపించి సూది తీసుకుని నా బిడ్డ యొక్క 2 అరికాళ్ళని అనేక సార్లు పొడిచి తన మందుల పెట్టెతోటి వెళ్లిపోయారు. నా కన్నులని నమ్మలేని విధంగా తెల్లవారి నా బిడ్డ నిద్ర మంచము నుండి లేచి నడిచి వస్తున్నాడు. ఆనందానికి అవధులు లేకపోవడం అంటే ఏమిటో అప్పుడు నాకు అర్థమైంది. తూలి పడేటట్లుగా నడుస్తున్నాడు. చక్కగా నడిచేటట్లు చేయమని శ్రీ స్వామి వారిని వేడుకుంటున్నాను. మరుసటి రోజు ఒక ముసలైన స్వప్నంలో కనిపించి నా బిడ్డ వీపంతా ప్రేమగా నిమిరి చేయి పట్టుకుని చక్కగా నడిపించారు. అది మొదలు పిల్లవాడు బాగా నడుస్తున్నాడు, కానీ మోకాళ్లు తగులుతూ ఉండేవి. అది కూడా లేకుండా చేయమని ప్రార్థించసాగాను. కానీ మా అన్నగారు వెంటనే గొలగమూడికెళ్లి కొన్నాళ్లు కృతజ్ఞతతో శ్రీ స్వామివారికి సేవ చేయమని సలహా ఇచ్చారు. కానీ అక్కడ వర్షం వస్తే చెట్ల క్రింద నివసించడం కష్టమని వేణుకాడాను. కానీ కరుణామయుడైన శ్రీ స్వామివారు నా అజ్ఞానాన్ని మన్నించి తన దివ్య సన్నిధికి రమ్మని కబురు పంపారు. ఒకనాటి నా స్వప్నంలో ఒక దివ్యమైన స్త్రీమూర్తి కనిపించి, నీ బిడ్డకు బాగుంటుంది, స్వామివారు నిన్ను పిలుస్తున్నారు, గొలగమూడికి వచ్చి చెయ్యి అని చెప్పింది. వెంటనే గొలగమూడి చేరి శ్రీ స్వామివారిని దర్శించి సేవించాను. బిడ్డ నడకలో 90 పాళ్లు మార్పు కనిపించింది, కానీ కొద్ది కుంటు మాత్రం కనిపిస్తుంది. ఒకనాడు సొలసమ్మ సమాధి దగ్గర నిలబడి, నీవు గొలగమూడిపోయావు కదా, మరి ఇంకా నీ బిడ్డ కొద్దిగా కుంటుతున్నాడేమి అని అడిగిన నా స్నేహితులకు నేనేమి చెప్పేది? మహాద్భుతమైన తమ కీర్తికి ఇది కొద్ది వెలితే అవుతుంది. నా బిడ్డకు పూర్తిగా కాళ్ళు వచ్చాయని నేను అందరితో బల్లగుద్ది నీ కీర్తిని గురించి కొనియాడేటట్లుగా చేయలేరా స్వామి అని ఎంతో వేదనతో బావురుమని ఏడ్చాను. నా బిడ్డ కుంటుతుంటే శ్రీ స్వామి కీర్తి ప్రతిష్టలకు ఈ కుంటు వెలితి అనే భావం నన్ను నలిపేసింది. నాటి రాత్రి నా స్వప్నంలో ఒక దేవతా స్త్రీ కనిపించి, నీవనుకున్న 2 బండ్లు నెరవేర్తాయి, నీ బిడ్డకేం పర్వాలేదు, నీవు చింత పడవద్దు అని ఓదార్చింది. నా 2వ కోరిక, నేను పూర్వం చేస్తుండిన గవర్నమెంట్ హాస్టల్ కి తిరిగి హాస్టల్ పని తిరిగి రావాలని. శ్రీ స్వామివారి కృప వలన నాకు అది కూడా త్వరలో లభిస్తుందని నా నమ్మకము. వారంలోగా ఆ కుంటు కూడా పోయింది. పై విధంగా దీనజన రక్షా దక్షుడైన శ్రీ స్వామివారి కన్నీటి ధారలకు కరిగిపోయి కరెంటు వైద్యానికి అలవి కాని కాళ్లను ప్రసాదించారు. ఎన్ని జన్మలకైనా నేను శ్రీ స్వామివారి రుణం తీర్చుకోలేను. ఇట్లు ఇరగా శ్రీదేవి, విశ్వాసం కొండల్ని కదిలిస్తుందని చెప్తారు పెద్దలు. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్లనే అటువంటి విశ్వాసం సద్గురుని ఎందు లేదా దైవం అందు కానీ కలుగుతుందని శాస్త్రవాక్యం. శ్రీ స్వామివారు తన అవతార కార్యార్థం మనల్ని నిమిత్త మాత్రులుగా వాడుకుంటున్నారని శ్రీ స్వామివారే స్వయంగా తెలియచేసిన అనుభవం చాలా అద్భుతమైనది. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్వేలి వాస్తవ్యులు తెనాలి కోదండరామయ్య తన దివ్యానుభవాన్ని ఇలా వివరిస్తున్నారు. 1986 నాకు విపరీతమైన గుండె నొప్పి వలన కోమా స్థితిలో ఉండగా నన్ను నెల్లూరు సింధూర్ నర్సింగ్ హోమ్ లో చేర్చిన 2వ రోజు స్పృహ వచ్చింది. 1 వారం వైద్యం చేయించుకున్నాను. డాక్టర్ రామచంద్రారెడ్డి గారు, జబ్బు చాలా బలీయంగా ఉంది, వెంటనే మద్రాసు వెళ్లి ఆపరేషన్ చేయించమని చెప్పి డిశ్చార్జ్ చేశారు. మద్రాసు వెళ్లే ముందు మా తమ్ముని సలహాను అనుసరించి గొలగముడిలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి సమాధిని దర్శించి నిద్ర చేసి ఆరోగ్యం ప్రసాదించమని ప్రార్థించాను. మద్రాసు విజయ నర్సింగ్ హోమ్ లో గణేష్ డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి ఎక్స్రేలు తీసి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, 20,000 రూపాయలు డిపాజిట్ చేస్తే వెంటనే ఆపరేషన్ చేస్తాము, లేకుంటే ప్రాణాపాయం తప్పదన్నారు. ఆపరేషన్ లేకుండా మందులతో నయం చేసే ప్రయత్నం చేయండి, అట్లా కాకుంటే ఎప్పుడో చచ్చిపోయేదానికి ఇప్పుడే సిద్ధమవడం మంచిది అని చెప్పుకున్నాను. ఆసుపత్రిలో చేర్చి 12 రోజులు ఇంజక్షన్లు మందులు వాడారు. గుండెలో వాలువులు తీసేసి కొత్త వాలువులు అమర్చాలని చెప్పి నేను ఆపరేషన్కి అంగీకరించినందున రోజుకి 20 రూపాయలు ఖరీదు గల మందులు చొప్పున 3 నెలలు వాడుకుంటూ అటాచ్డ్ బాత్రూమ్ గల రూమ్లో ఉంటూ కనీసం 10 గజాలు కూడా నడవకుండా పూర్తి విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి, తప్పక డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండాలి అని చెప్పారు. నేను నా బ్రతుకు భారమంతా శ్రీ స్వామివారికి హృదయపూర్వకంగా వర్పించి వారానికి ఒక రోజు నియమంగా శ్రీ స్వామివారి సమాధిని దర్శిస్తూ వచ్చాను. ప్రతి వారము మెయిన్ రోడ్డులో దిగి 5 కిలోమీటర్లు నడిచి గొలగముడి వస్తూ ఉండేవాణ్ణి. డాక్టర్ గారి దగ్గరికి పోయినప్పుడల్లా నీవు నేను చెప్పినట్లు పూర్తి విశ్రాంతి పాటించడం లేదు కనుక మందులు కూడా పనిచేయవని చెబుతూ వచ్చారు. 3 నెలల తర్వాత పూర్తిగా మందులు వాడడం కూడా మానేసి నియమంగా వారానికి ఒకసారి ముందటి వల్లి శ్రీ స్వామివారి సమాధిని సేవిస్తూ వచ్చాను. ఒక దఫా శ్రీ స్వామివారి ఆశ్రమంలో వల్లపురెడ్డి ఆదినారాయణ రెడ్డి గారితో మాట్లాడగా ప్రారంభంలో ఒక భాగమనుకుని మందులు వాడుతూ డాక్టర్ గారికి కూడా చూపిస్తూ ఉండు, శ్రీ స్వామివారిని మాత్రం నియమం తప్పకుండా దర్శిస్తూ ఉండు, వారు తప్పక కృప చూపుతారని చెప్పారు. స్వామి, ఈ మందుల ఆపరేషన్లు నేను భరించలేను. స్వామి, ఈ మందులు ఆపరేషన్లు నేను భరించలేను, రక్షించిన భక్షించిన మీదే భారం అని ఆర్తితో విన్నవించుకున్నాను. శ్రీ స్వామివారి స్వప్నంలో దర్శనించి, అయ్యా, నా అవతార కార్య ప్రచారం నిమిత్తం నిన్ను ఉపయోగించుకుంటున్నాను కనుక నీకు నేను ఆపరేషన్ చేస్తాను అని చెప్పారు. అలాగే నా స్వప్నంలో గణేష్ డాక్టర్ గారు నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి, అయ్యా, వాలులు బాగానే ఉన్నాయే, ఆపరేషన్ చేయడం వృధా అయిందే అని చెబుతున్నారు. స్వప్న నుండి మేల్కొన్నాను. ఆ క్షణం నుండి మరలా గుండె నొప్పి రాలేదు. 5వ రోజు మద్రాసు వెళ్లి చూపించాను. మరలా పరీక్షలు చేసి ఇంతకు ముందు వాలువులలో కొవ్వు ఉన్నందున పనిచేయలేదు, ఇప్పుడు కొవ్వు అంతా కరిగిపోయినందున బాగా పనిచేస్తున్నాయి, ఇంకా ఆపరేషన్ అవసరం లేదని తీర్పు చెప్పారు. ముందు జాగ్రత్త కొరకు రోజుకి 20 రూపాయలు ఖరీదైన మందులు రాసి వాడమన్నారు. నేను నామకార్థకంగా 5 రూపాయల మందులు మాత్రం వాడుతూ విరామం లేకుండా అన్ని పనులు చేసుకుంటూ ఎంత దూరమైనా సునాయాసంగా నడవగలుగుతున్నాను. ఈ మధ్య మా బర్రెలు తప్పించుకునిపోయి 1.5 నెల ఎంత వెతికినా కనబడలేదు. ఈ ప్రయత్నంలో నేను రోజుకి 20 కిలోమీటర్ల పైగా నడవలసి వచ్చింది కానీ నాకెలాంటి గుండె నొప్పి కనిపించలేదు. వెతికి వెతికి విసుగు పుట్టి, స్వామి, బర్రెలు వెతకమంటారా అని ఒక చీటి, వెతకవద్దంటారా అని 2వ చీటి రాసి సమాధి మీద ఉంచి వాటిలో ఒకటి తీయిస్తే వెతకవద్దనే చీటి వచ్చింది. అది శ్రీ స్వామివారి ఆదేశంగా భావించి ఎందరు చెప్పినా వినకుండా బర్రెలు వెతికే మాటే మానేశాను. 1.5 నెల వెతికినా కనబడిన బర్రెలు చిత్రంగా వాటంతటవి ఇంటికి రావడం శ్రీ స్వామివారి కృప కాక మరేమిటని చెప్పగలము. నా ఆరోగ్యం ఆపరేషన్ లేకుండా చక్కబడ్డ విషయం మా ప్రాంతమంతా వెల్లడై అనేక గ్రామముల నుండి ఆర్తులు శ్రీ స్వామివారిని ఆశ్రయించి రక్షించబడుతున్నారు. వారి అవతార కార్య ప్రచార నిమిత్తం నేను నిమిత్త మాత్రుడుగా ఉపయోగించబడడం నా అదృష్టంగా తెలుస్తాను. శ్రీ స్వామివారికి ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటూ 10 మందికి శ్రీ స్వామివారి మహిమని గురించి తెలియచెప్పే భాగ్యం నాకు కలిగించమని శ్రీ స్వామివారిని హృదయపూర్వకమైన కృతజ్ఞతాభావంతో ప్రార్థిస్తున్నాను. మా మిత్రుని భార్య గత 7 సంవత్సరాల నుంచి బ్లీడింగ్ తో బాధపడుతూ ఎంతో బలహీనంగా ఉండేవారు. చేయించిన వైద్యమే లేదు. ఎందుకలా అవుతోందో ఏ డాక్టర్కి అంతుపట్టలేదు. హైదరాబాద్ లో స్పెషలిస్టులకు చూపిస్తే ట్రీట్మెంట్ మొదలు పెడితే ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేము. వైద్యం ప్రారంభించాక ఏ పరీక్ష చేయాలంటే ఆ పరీక్ష ఎంత ఖర్చైనా చేయించాలి. మధ్యలో విరమిస్తే ఫలితం ఉండదు. ఎంతైనా ఖర్చు కావచ్చు, ముందు చెప్పలేము, ఎన్నాళ్ళైనా పట్టవచ్చు అన్నారు. వైద్యం చేయిద్దామా వద్దా అనే సందిగ్ధ అవస్థలో ఉండగా ఆమె ఇష్టదైవమైన సాయినాథుని కృపణ వలన ఒకరోజు అయాచితంగా వారి స్నేహితులు భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి లీలా విశేషాలు తెలిపే 50 పేజీలు గల చిన్న పుస్తకము ఈమెకు అందజేశారు. చదివే కొద్దీ ఎంతో అద్భుతంగా ఉండి వరుసగా చిన్ని పుస్తకాన్ని 5-6 సార్లు పారాయణ చేసింది. పారాయణ మధ్యలో ఒకరోజు శ్రీ స్వామివారు, నా దగ్గరకు వస్తే కదా బాగు చేసేది, ఎక్కడుంటే ఎట్లా బాగోతుంది అని పలికినట్లుగా అనిపించింది. వెంటనే ఆ పుస్తకం అట్ట మీద ఉన్న శ్రీ స్వామివారి ఫోటోకి నమస్కరించి, స్వామి 7 సంవత్సరాలుగా బాధపడుతున్నాను, సాయంకాలానికి నాకేదైనా గురి ఏర్పడితే రేపు తప్పకుండా మీ దర్శనం చేసుకుని 108 ప్రదక్షిణలు చేయగలనని చెప్పుకున్నాను. గత 7 సంవత్సరాల అనుభవాన్ని బట్టి ఆనాటి బ్లీడింగ్ కనీసం ఇక 4 నెలల వరకు తగ్గే సూచనలే లేనంత ఉధృతంగా ఉంది. కానీ శ్రీ స్వామివారి మహాద్భుతమైన దివ్యలీలు అన్నట్లు నాటి సాయంకాలానికి బొత్తిగా బ్లీడింగే లేకుండా నిలిచిపోయింది. ఈ అద్భుత అనుభవంకు తన్మయులైన దంపతులు ఎప్పుడెప్పుడు గొలగమూడి చేరతామా అన్న తపనతో రాత్రంతా శ్రీ స్వామివారి దివ్యలీల మననంతోనే గడిపేశారు. ఒక వారం చూశాక గొలగమూడి చేరి అంతట బలహీనతలోనూ ఉన్న ఆమెకు ఆ శక్తి ఎలా వచ్చిందో కాని ఎంతో ఆనంద ఆవేశాలతో సమాధి మందిరానికి 108 ప్రదక్షిణలు చేసి తన మొక్కు చెల్లించుకున్నది. అది మొదలుకుని అప్పుడప్పుడు శ్రీ స్వామివారిని దర్శించి వారి 7 సంవత్సరాల పాపతో సహా 3 శ్రీ స్వామివారికి 108 ప్రదక్షిణలు చేసి శ్రీ స్వామివారిని సేవించుకుంటున్నారు. ఎంతో కృతజ్ఞతతో ఇంటి దగ్గర ప్రతి నిత్యము స్వామి పటాన్ని శ్రద్ధాభక్తులతో పూజిస్తూ శ్రీ స్వామివారి పేర సమృద్ధిగా కాకపలి కన్నం సమర్పిస్తున్నారు. అంతేకాక శ్రద్ధాభక్తులతో పారాయణ సత్సంగము చేస్తున్నారు. పై లీలలో షిరిడీ సాయి భక్తులైన మా మిత్రుని భార్యని శ్రీ స్వామివారు ఆదుకోవడంలోని ఆంతర్యం ఏమిటో మనం చక్కగా విడమరిచి ఆలోచించాలి. పరబ్రహ్మ స్వరూపులైన మహాత్ములందరూ ఒకటే, అయినా ఆ పరమాత్మ యొక్క వివిధ రూపాలే కదా. మహాత్ములందరూ ఒకటే అయినటువంటి పరబ్రహ్మ స్వరూపులైన మహాత్ములందరూ ఒకటే అయినటువంటి ఆ పరమాత్మ యొక్క వివిధ రూపాలే కదా. కనుక శ్రీ స్వామివారి భక్తులు సాయినామాన్ని స్మరించరాదండం మన సంకుచిత తత్వాన్ని సూచిస్తుంది. అంతేకాక స్వామి భక్తులు ఇతర మహాత్ములను దర్శించరాదు అని సేవించరాదు అని అనడం ఎంతో అపచారమైన విషయం. అంటే శ్రీ స్వామివారు ఈ రూపంలో మాత్రమే ఉన్నారని, మిగిలిన రూపాలు వారివి కాదని తలచి మనం వారి విశ్వవ్యాపకత్వాన్ని అవమానిస్తున్నామన్నమాట. అందుకే గీతలో అవజానంతి మాం మూఢ మానుషం తనుమాశ్రిత, నేను ఈ మనుషు శరీరం మాత్రమే అని తలిచే మూఢులు నన్ను అవమానపరుస్తున్నారు అని కృష్ణ భగవానుడు సెలవిచ్చాడు. ఈ విషయం నిరూపణగా డాక్టర్ టి శేషగిరిరావు గారి హైదరాబాద్ ఇంట్లో నిలువెత్తు సాయి ఫోటోలో శ్రీ స్వామి రూపం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. బెట్రగుంట బోగోలు వాస్తవ్యులు తొగురు వెంకయ్య రిటైర్డ్ రైల్వే మెయిల్ డ్రైవర్ గారి వారి యొక్క దివ్యానుభవాల్ని ముముక్షులందరూ శ్రద్ధగా మననం చేసినట్లయినా వజ్రాల వంటి శ్రీ స్వామివారి సందేశాలు ఎన్నో లభిస్తాయి. ఈయన చిన్ననాటి నుండి శ్రద్ధాభక్తులతో కూడిన దైవ చింతన విద్యుక్త ధర్మ నిర్వహణ యందు అచంచల కార్యదీక్ష కలవారు. కనుకనే వీరు భారత రాష్ట్రపతి బహుమతి కూడా పొందగలిగాడు. ఇల్లు వదిలి తీర్థయాత్రలో చాలా కాలంగా తిరుగుతున్న తన మిత్రుడు తిరిగి ఇంటికి ఎప్పుడు వస్తాడు అనే విషయం శ్రీ స్వామివారి నుండి తెలుసుకోవాలని వీరు 1988 జూన్ నెలలో శ్రీ స్వామి సమాధిని దర్శించి ఆశ్రమంలో నిద్రించారు. నాటి రాత్రి 3 గంటలకి ఇల్లు వదిలి వెళ్లిన ఆ మిత్రుని రూపంలో శ్రీ స్వామివారు దర్శనమిచ్చి త్వరలోనే వస్తానని చెప్పారు. ఆ మిత్రుడు అదే విధంగా త్వరలోనే ఇల్లు చేరాడు. కాశీ ప్రయాగ కుంభమేళా దర్శించుకుని 2289 వెంకయ్య రెండోసారి తొగురు వెంకయ్య గారు రెండోసారి శ్రీ స్వామివారి దర్శనార్థం గొలగముడి వచ్చాడు. నాటి రాత్రి వీరి స్వప్నంలో శ్రీ స్వామివారు దర్శనం ఇచ్చారు. ఒక దేవాలయంలో సీతారామ లక్ష్మణ విగ్రహాలకి శ్రీ స్వామివారు కర్పూర హారతి ఇచ్చి హారతి పళ్ళు అక్కడున్న తొగురు వెంకయ్య దగ్గర తెచ్చి పళ్ళలో ఏమైనా వేయమని ఆదేశించారు. వెంకయ్య అందులో ఒక నాణం వేస్తే అది అద్భుత రీతిని 2 బంగారు నాణాలుగా మారింది. అప్పుడు శ్రీ స్వామివారి వీరికి బీజాక్షర సహితంగా ఒక మంత్రం ఉపదేశించారు. ఆ మంత్రంలో ఒక అక్షరం వీరికి సరిగ్గా వినిపించనందున ఆ అక్షరం ఏమిటి అని వీరు శ్రీ స్వామిని అడగ్గా ఆ అక్షరం ఫలానా అని చెప్పడమే కాక ఆ మంత్రార్థ వివరణ కూడా చెప్పి నియమంగా చెయ్యమని అదృశ్యమయ్యారు. ఆశ్రమంలోని కమ్యూనిటీ హాల్లో పడుకుని ఉన్న వీరికి ఆ రాత్రి రెండవసారి శ్రీ స్వామివారి స్వప్న దర్శనమిచ్చి వీరి తల కింద ఉన్న సంచిని లాగుతూ నీవు అగ్నివర్ణం దగ్గర ఎందుకు పడుకోలేదు అని అడిగారు. వెంటనే వీరు లేచి వెళ్లి అగ్నివర్ణం దగ్గర పడుకున్నారు. బోగోలులోని శ్రీ రామాలయం పూజారికి చేతికి వీరొక రామాలయం పూజారి గారు బోగోలులోని శ్రీ రామాలయం పూజారి చేతికి ఈ వెంకయ్య గారు తొగురి వెంకయ్య గారు స్వామివారి సుప్రభాత క్యాసెట్ ఇచ్చారు. ఇచ్చి నిత్యం పెట్టమని మందిరంలో రామాలయంలో రోజు శ్రీ స్వామివారి సుప్రభాత క్యాసెట్ ఇచ్చి నిత్యం పెట్టమని చెప్పారు. కానీ శ్రీ స్వామివారి విషయం బొత్తిగా తెలియని ఆ పూజారి గారు ఆ క్యాసెట్ ని మైక్ లో వేయడం లేదట. ఒకరోజు శ్రీ స్వామివారు పూజారికి స్వప్నంలో దర్శనమిచ్చి ఆ కేసెట్ పెట్టమని ఆదేశించారు. కేసెట్ కేసుపై ఉన్న శ్రీ స్వామివారి బొమ్మను చూసిన పూజారి తనకు స్వప్న దర్శనమిచ్చి ఆదేశించింది శ్రీ వెంకయ్య స్వామివారే అని గుర్తించాడు. అందరిలాగానే తొగురి వెంకయ్య కూడా శ్రీ స్వామివారిని తన మిత్రుడు తీర్థయాత్ర నుండి ఎప్పుడు వస్తాడనే విషయం అడిగేందుకే వచ్చాడు. కానీ నిజానికి శ్రీ స్వామివారి వీరిని ఆ విషయం మీద తన చెంతకి చేర్చుకున్నారు. అజ్ఞానం వలన మనం పూర్వజన్మ అనుబంధం మరిచినా నిత్య సత్యులైన శ్రీ స్వామివారు మనల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని తెలుస్తుంది. కబీరు చెప్పినట్లు ఎవరికి ఎవరు గురువులో సృష్టి ఆదిలోనే నిర్ణయించబడి ఉంటుంది. కనుకనే శ్రీ స్వామివారి వీరికి మంత్రోపదేశం చేయడమే కాక మంత్ర యొక్క అర్థాన్ని కూడా వివరించారు. శ్రద్ధాభక్తులు గల ముముక్షులకు శ్రీ స్వామివారి నిత్య సత్యులై తన మహాసమాధి అనంతరం కూడా మార్గము చూపుతున్నారని తెలుస్తోంది. శ్రీ స్వామివారు స్మృతి మాత్ర ప్రసన్నుడు మాత్రమే కాదని మనం ఈ అమరపాటన వారిని ప్రార్థించిన సమయాలలో కూడా శ్రీ స్వామివారి నిర్నిద్రుడై నిరంతరము మన యోగక్షేమాలని ఏమరపాట లేకుండా కనిపెట్టి రక్షిస్తారని తెలుస్తుంది. అయితే కావలసినల్లా ఒకటే, అది శ్రీ స్వామివారితో హృదయపూర్వకమైన గట్టి అనుబంధం కలిగి ఉండడమే. అట్టి అనుబంధం కలగడం ఎలాగా? వారి సూక్తులను హృదయపూర్వకంగా ఆచరించడం, శ్రీ స్వామివారి చరిత్ర నిత్యం పారాయణ చేయడం, దారం తీయకుండా చూసుకుంటే ఎప్పుడూ మీతో కూడా ఉంటుండ్లమ్మా అని ఒకప్పుడు అన్నారు శ్రీ స్వామివారు. పూర్వజన్మ అనుబంధం లేని వారు కూడా కనీసం ఈ జన్మలోనైనా సద్గురుని దివ్యత్వాన్ని గుర్తించి తగు విధంగా నిజ జీవితంలో సాటి జీవులన్నీ శ్రీ స్వామివారి రూపాలే అనే నిరంతర ఎరుకతో ప్రేమపూర్వకమైన ఆచరణ చేస్తూ ఉంటే మన ఆహ్వానం లేకుండానే శ్రీ స్వామివారు మన హృదయాలలో తిష్ట వేస్తారని గుర్తింపుగాక మద్రాస్ అపోలో ఆసుపత్రి పాలైన లక్కాకుల కృష్ణయ్య కుమారుడు శ్రీనివాసులు విషయం ఇలా చెప్తున్నారు. 16/10/1987 శ్రీనివాసుల వయస్సు 15 సంవత్సరాలు. ఆ క్షణం వరకు ఆరోగ్యంగానే ఉండి చపాతీ తిని తలనొప్పి అని చెప్పి వెంటనే కక్కుకున్నాడు. ఫిట్స్ వచ్చాయి. కొలువై నర్సింగ్ హోమ్ లో సెలైన్తో పాటు మందులు కూడా వాడారు. నయం కాలేదు. తెల్లవారు నెల్లూరులో పిల్లల డాక్టర్ రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్లాము. 3 రోజులు వైద్యం చేయించాక డాక్టర్ గారి సలహా మేరకు మద్రాస్ అపోలో ఆసుపత్రిలో చేర్చాము. స్కానింగ్ అంజియోగ్రామం వగేరా తీశారు. పిల్లవానికి బేదలు అవుతున్నాయి, వెంటనే ఆపరేషన్ చేయాలి, చాలా ఖర్చు అవుతుంది, భరింపగలరా అని అడిగారు. ఎన్జిఓలము కనుక ఒక విధమైన ఖర్చు అయితే భరించగలమని చెప్పాను. వారు ఏమనుకున్నారో ఏమో నాకేమీ చెప్పకుండా జనరల్ ఆసుపత్రికి పంపుతూ డిశ్చార్జ్ రాసేశారు. జనరల్ ఆసుపత్రికి వెళ్లాము. కానీ అక్కడ ఉండలేక ఆ రోజు డిశ్చార్జ్ చేయించుకుని కారులో నెల్లూరు తీసుకొచ్చేసాము. ప్రభాకర్ నాయుడు గారు రాధమ్మ గారు చూసి అంత ప్రమాద స్థితిలో పిల్లవాడిని ఎలా తీసుకొచ్చారు, కనుక వెంటనే విశాఖపట్నం గానే హైదరాబాద్ గారిని తీసుకెళ్లమన్నారు. 2 రోజులు నెల్లూరులో రెస్ట్ ఇచ్చి తిరిగి 23/10/87 మద్రాస్ అపోలోలో చేర్చాము. వాళ్ళు తిరిగి స్కానింగ్ వగేరా పరీక్షలని చేసి వ్యాధి నిర్ణయించలేకపోయారు. ఈ పరీక్షల వగేరాలకే సుమారు 10,000 రూపాయలు ఖర్చు అయింది. డాక్టర్ గారు మెదడు ఆపరేషన్ చేయాలని 30-40,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. 70,000 అయినా ఖర్చు భరిస్తాము అని ఆపరేషన్ లేకుండా మందులతో నయం చేయమని అర్థించాము. వ్యాధి నిర్ణయం ఇంకా పూర్తి కాలేదు. పిల్లవానికి స్వప్నలో వాళ్ళ అమ్మ నాయన కనిపించి నీకు బాగుంది ఇంటికి వెళ్లమని చెప్పాడు. కానీ పిల్లవాని ఆరోగ్యం బాగలేదు, ఏదోలే కళ అనుకున్నాం. మరోజు నాకు ఒక ముసలైన స్వప్నలో కనిపించి పిల్లవానికి బాగుండ్లాయ్యా అని అన్నారు. పిల్లవానికి ఆరోగ్యంలో పెద్ద మార్పు ఏమీ లేదు. చాలా బలహీనంగా అన్నాడు. ఈ స్వప్నం కూడా ఏదో ఆలాపన అని అనుకున్నాను. మరోరోజు కూడా స్వప్నం దర్శనమైంది. అయితే ఈ దఫ సుమారు 10 సంవత్సరాల క్రిందట నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దాచూరులో దర్శించిన రూపంలోనే స్వామివారు దర్శనమిచ్చి, పిల్లవానికి బాగుంది, ఇక్కడ ఉండవద్దు, ఇంటికి తీసుకుపోండి, నేను పడమట బద్దేలలో ఉన్నాను, పిల్లవాడిని అక్కడ తీసురాయ్యా అని చెప్పి వెళ్లారు. తెల్లవారి డాక్టర్లందరూ మీటింగ్ పెట్టుకుని రకరకాలుగా చర్చించుకుని పిల్లవానికి ఎలాంటి జబ్బు లేదని డిశ్చార్జ్ చేశారు. డిసెంబర్ 87లోను జనవరి 88లోను మరలా చెకప్ చేయించాము. శ్రీ స్వామివారి దయవల్ల ఎలాంటి జబ్బు లేదు. 10వ తరగతి పరీక్ష కూడా మార్చి 88లో పాస్ అయినాడు. మద్రాసు నుండి వచ్చిన 10వ రోజున శ్రీ స్వామి ఆజ్ఞ ప్రకారం వారు తపస్సు చేసిన స్థానమైన పెన్నబెద్దేలు తిప్ప మీద నిద్ర చేయించాము. ఈ కష్టకాలంలో నేను శ్రీ స్వామివారిని కాని ఇతర దేవతల్ని కాని ప్రార్థించలేదు. నా ధ్యాసంతా డాక్టర్ల మీదే ఉండేది. పరమకారుణ్యమూర్తి అయిన శ్రీ స్వామివారు మాత్రం పూర్వం ఎప్పుడో మేము వారికి భిక్షనిచ్చిన రుణానుబంధాన్ని మరిచిపోకుండా మేము వారిని మరిచిపోయిన సమయంలో కూడా మమ్ము కాపాడారు. మీరు నన్ను వదిలినా నేను మిమ్మల్ని వదలనయ్యా అని శ్రీ స్వామివారి ఇచ్చిన అభయం మహాసమాధి అనంతరం కూడా అక్షరాల నెరవేరుస్తున్నారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా అని స్వామివారి ఇచ్చిన అభయం సత్యదూరం ఎలా అవుతుంది? కనుక సాటి భక్తులకు ఒక విన్నపము. మనకెలాంటి కోరికలు లేకపోయినప్పటికీ శ్రీ స్వామివారి అగ్నిహోత్రాన్ని వీలైనప్పుడంతా సేవిస్తూ ప్రతినిత్యం ఇంటిలో స్వామి పటాన్ని పూజిస్తూ కాకబలికి సమృద్ధిగా అన్నం సమర్పిస్తుంటే శ్రీ స్వామివారితో భక్తి బంధం ఏర్పడి అనుక్షణము మనం వారి చల్లని రక్షణలో ఉండగలుగుతాము. ఇట్లు లక్కాకల కృష్ణయ్య, ఫార్మసిస్టు, కుల్లూరు. ఔషధ సేవనంతో మాన్పజాలైన అనేక వ్యాధులలో పొగత్రాగే దురభ్యాసం కూడా ఒకటి. ఆ దురభ్యాసం మాన్పడం ఏ డాక్టర్ల వల్ల కాదు, ఎంతటి మొండి వ్యాసనైనా మాట మాత్రంతో మాన్పగల సమర్థ సద్గురుల మహాద్భుతమైన నైపుణ్యం వదనాతీతము. అందుకే అతి దురభ్యాసాల నుంచి బయటపడిన భక్తులు కృతజ్ఞతతో తన గురు సేవలో ప్రాణాలు అర్పించేందుకు కూడా సిద్ధమవుతారు. అటు వారి జన్మే ధన్యము. గూడూరు వాస్తులు వినుకొండ రామమూర్తి గారిని అట్టి దురభ్యాసం నుంచి శ్రీ స్వామివారు రక్షించిన విధం ఇలా వివరిస్తున్నారు. నా భార్య భాగ్యలక్ష్మికి కడుపులో గడ్డని డాక్టర్లు ఆపరేషన్ చేయాలని సలహా ఇచ్చారు. మేం భయపడి స్వామివారి కృప కొరకు ప్రదక్షిణాలు చేస్తూ 40 రోజుల పాటు స్వామి సన్నిధిలో ఉంచాము. నాకు గుండె నొప్పి ఉంది, మందులు వాడుతున్నాను. డాక్టర్లు ప్రగదాగవద్దని నిషేధించారు, కానీ నేను మానలేకున్నాను. నా భార్య నాకు ఆ దురభ్యాసం లేకుండా చేయమని, నాకు ఆరోగ్యం చేకూర్చమని ప్రార్థించేది. ఒకరోజు ఆమె స్వప్నంలో స్వామివారు నన్ను కర్ర తీసి తరుముతున్నారు. పరిగెత్తి పరిగెత్తి ఇద్దరము అలసిపోయాము. నేను మాత్రం ఒక డోలు కుక్కి మంచంలో పడిపోయాను. కానీ అప్పుడు కూడా నోటిలో సిగరెట్ ఉంది. దొంగ నా కొడక సిగరెట్ త్రాగుతావా అంటూ నా నోటిలోని సిగరెట్ పీకి అవతల పడేశారు. అంతటితో స్వప్నం అంతరించింది. ఆనాటి నుండి నేటికి సుమారు 4 నెలలు గడిచిన ఒక్క సిగరెట్ కూడా త్రాగలేదంటే సామాన్యులకు నమ్మశక్యం కాదేమో. సద్గుణ కృపకి హద్దులుండవు కదా. ఈ మహనీయులకి మాటలతో కృతజ్ఞతలు చెప్పడం సాధ్యమా? ఎన్ సుభాష్ బోరేగం, నిజామాబాద్ జిల్లా. తన దివ్యానుభవంలా చెప్తున్నారు. 1986లో నాకు 20,000 రూపాయలు అప్పులుండేవి. అవి తీర్చే వీలు లేక ఒక ఇల్లు అమ్మి రుణ విముక్తులు అవ్వాలని తలిచాను. కానీ 25,000 రూపాయలకు పైన ఖరీదు చేసి ఆ ఇంటిని 8,000 అడుగుతున్నారు. అందరి దేవతలకి మృక్కాను, ఫలితం లేదు. ఒక మిత్రుడు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర ఇచ్చి దాన్ని పారాయణ చేస్తే కష్టాలు తీరుతాయని సలహా ఇచ్చాడు. నా దయనీయమైన పరిస్థితి శ్రీ వెంకయ్య స్వామి వారికి విన్నవించుకుని ఇల్లు 20,000 రూపాయలకు అమ్ముడిపోతే స్వామికి 20 రూపాయల దక్షిణ పంపుతానని చెప్పి వారి దివ్య చరిత్ర పారాయణ చేయసాగాను. పారాయణ మొదలుపెట్టిన 10 రోజులకు శ్రీ స్వామివారి స్వప్నంలో దర్శనమిచ్చి 10 రోజులకు పని అయిపోతుందని సెలవిచ్చారు. క్రమంగా 12,000 నుండి అంచెలంచెలుగా పెరిగి 21,000కు అమ్ముడిపోయింది. 1,000 రూపాయలు మధ్యవర్తులకు పారితోషికంగా ఇచ్చి 20,000 రూపాయలు అప్పు తీర్చి శ్రీ స్వామివారి మొక్కు తీర్చుకున్నాను. అది మొదలు శ్రీ స్వామివారికి హుండీ పెట్టుకుని నిత్యం 25 పైసలకు తగ్గకుండా సమర్పించేవాడిని. ఒకరోజు శ్రీ స్వామివారి స్వప్నంలో దర్శనమిచ్చి నా పైకం 18,50 రూపాయలు ఉంది కదా, పంపివేయమని చెప్పారు. ఉదయం హుండీ తీసి చూస్తే సరిగ్గా అంతే పైకి ఉండడం మాకు ఆనంద ఆశ్చర్యాలని కలిగించింది. ఇదే విధంగా మరొకసారి నా పైకం 21 రూపాయలుంది కదా, పంపించవేయమని స్వప్నాదేశం ఇచ్చి చేశారు. చూస్తే సరిగ్గా అంతే ఉంది. శ్రీ స్వామివారు నిర్నిద్రలై అహర్నిశలు మనల్ని కనిపెట్టి కాపాడుతున్నారని, మనం వారిని మరిచినా వారు మనల్ని మరవరని తైలీల ద్వారా ఎరుకపరిచారు. నాకు మొదటి ముగ్గురు ఆడసంతానమే, నాలుగో కాన్పుకి నా మగబిడ్డనిమ్మని వేడుకున్నాను. ఒకరోజు నా స్వప్నంలో ఎవరో కనిపించి నీకు మరలా కూడా ఆడపిల్లే కలుగుతుంది అని చెప్పారు. ఈ స్వప్నం నన్ను చాలా బాధ పెట్టింది. అంతేకాక 10 మంది స్నేహితులు కూడా నాకు ఆడపిల్లే కలిగిందని మా ఆవిడ ప్రసవించక ముందే పుకార్లేపారు. నేను మాత్రం శ్రీ స్వామివారిని మగబిడ్డ కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాను. దయామయుడైన శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి తప్పక మగపిల్లవాడే కలుగుతాడని సెలవిచ్చారు. శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకి మగపిల్లవాడే కలిగాడు. శ్రీ స్వామివారి కృప వలన అప్పుల బాధ లేకుండా క్షేమంగా సంతోషంగా ఉన్నాము. సత్యం ధర్మం తప్పవద్దని శ్రీ స్వామివారి ఆజ్ఞ కదా. ఈ మాట శ్రీ స్వామివారికి మనం వాగ్దానం చేసిన మొక్కుబుడుల విషయంలో కూడా వర్తిస్తుందని, అలాంటి మొక్కుబుడులను తప్పనిసరిగా సకాలంలో చెల్లించాలని, అలా చెల్లించకుండా మాట తప్పితే కష్టాలు తప్పవని ఈ క్రింది సన్నివేశం బోధిస్తుంది. మా కుమారుడు ఉడుముల శివారెడ్డి, వయసు 22 సంవత్సరాలు. 1987లో తీవ్రమైన జ్వరం, ఫిక్స్, నోటిగుండా సొంగ, గుడ్లు తేలవేయడం, తబీబు మాటలు ఉన్నాయి. ఆకలి బతిక లేదు. అందరూ డాక్టర్ల చుట్టూ తిరిగి ఎన్నో మందులు వాడి 6000 రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేదు. మా స్నేహితుని సలహాపై గులగముడొచ్చి శ్రీ స్వామివారి శరణు తెచ్చి పిల్లవానికి నయమైతే 116 రూపాయలు హుండీలో సమర్పిస్తానని ఒప్పుకున్నాను. ఆనాటి నుండి పిల్లవాడు పూర్తిగా ఆరోగ్యవంతుడు కావడం ఒక గొప్ప అద్భుతలీలా. కానీ 1 సంవత్సరం వరకు స్వామివారికి మొక్కు తీర్చలేదు. మొక్కు చెల్లించేందుకు 1 తారీఖు నిర్ణయించుకున్నాం. కానీ ఆనాడు కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ వెళ్లవలసి వచ్చింది. నాటి నుండి జబ్బు తిరగబెట్టింది. మొక్కు చెల్లించిన ఫలితమే ఈ బాధ అని గుర్తించి వెంటనే గొలగమూడి బయలుదేరాము. కానీ వ్యాధి తీవ్రత వలన 2 రోజులు నెల్లూరులో ఆగి వైద్యం చేయించిన తగ్గనందున మొండిగా గొలగమూడి వచ్చేశాము. ఈ మహత్తర తపోభూమిలో అడిగిడిన మరుక్షణమే ఆ బాధలని చేత్తో తీసివేసినట్లయింది. అనుకున్న మాట ప్రకారం మొక్కు చెల్లించుకునేటట్లు చేసేందుకే శ్రీ స్వామివారు ఆ విధంగా జబ్బు తిరగబెట్టించారని గుర్తించి క్షమాపణ చెప్పుకున్నాము. అది అందరికీ గుణపాఠమే. ఇట్లు ఉడుముల స్వామిరెడ్డి, కొనకని మెట్ల, ప్రకాశం జిల్లా. 1987 సంవత్సరం అక్టోబర్లో జ్వరం, తలనొప్పి, గొంతు నుండి గుండె వరకు తీవ్రమైన మంటా నొప్పితో బాధపడుతున్నాడు. పడుకోలేడు, కూర్చోలేడు. అన్నం తింటే కక్కేవాడు. ఆహారం లేక ఎముకలు గూడైపోయాడు. 2 నెలలుగా చేయని వైద్యం లేదు. కానీ ఏమాత్రమూ బాధ తగ్గలేదు. పక్కింటి వారి ప్రేరణతో స్వామివారి పటం లేకపోయినా కానీ నట్టింట కడ్డీలు వెలిగించి తెల్లవారేసరికి బిడ్డకు నెమ్మదీస్తే మీ దర్శనానికి వస్తామని కన్నీటితో చెప్పుకున్నారు. అదేమి చిత్రమో కానీ 5 నిమిషాల్లో బాధంతా తీసేసినట్లయిపోయింది. 40 రోజులుగా అన్నం తినలేకపోయిన నేను అది మొదలుకుని ఆహారం తినగలిగాను. తెల్లవారి గొలగముడి బయలుదేరాము. ఎటు వెళ్లినా మా ఊరు నుండి 5 కిలోమీటర్లు నడిస్తేనే బస్సు. ఊరి వెలుపల వరకు 2 మనుషులు పట్టుకుని చిన్నగా నడిపించి తీసుకువచ్చారు. అక్కడ నుండి ఆ శక్తి ఎలా వచ్చిందో కానీ బస్సు వరకు అందరికంటే ముందే ఎవరి సహాయం లేకుండానే నడిచాను. సాయంకాలం 4 గంటలకు గొలగముడి చేరాము. నాటి రాత్రి నా స్వప్నంలో నన్నెవరో నిద్రలేపి ఆ క్యూలో పోయే వాళ్ళందరూ బాగుపడిపోయేవాళ్ళు. నీవు కూడా వెళ్లి పువ్విస్తారు తెచ్చుకో అన్నారు. నేను పోతే నాకు ఒక బంతి పువ్విచ్చారు. నాటి నుండి నేనెంతో కృతజ్ఞతతో స్వామిని సేవిస్తున్నాను. కొన్నాళ్ళకి నాలో అశ్రద్ధ చోటు చేసుకుంది. ఆ కరుణామేడు ఏమయ్యా, అవసరం తీరే వరకేనా అని స్వప్నంలో మందలించారు. దాంతో నాకు నిరంతర స్మరణ జరిగేటట్టు చేశారు. స్వామి ప్రేమ విశ్వాసాలతో మనము నిరంతరము స్వామిని గుర్తించుకుని స్మరించడమే వారు మన నుండి కోరే దక్షిణ. ఇది మరవకూడని సత్యం. మా గ్రామ రాజకీయాల కారణంగా 5 సంవత్సరాలుగా జెండా ఉత్సవం చేయకుండా ఆపేశారు. మా ఉపాధ్యాయుడు పి సుబ్బరామయ్య దైవం ఒక్కటే, దైవకార్యం ఏది చేసినా స్వామివారు సంతోషిస్తారు అని చెప్పేవారు. కనుక మా గ్రామంలో జెండా ఉత్సవం చేసేందుకు సందాపట్టి వేయించసాగాను. చాలా మంది గ్రామంలో తగదాలు వస్తాయి, నీవు జైలుకు పోతావు, నీవి పనిని విరమించుకోమని గట్టిగా చెప్తున్నారు. ఏమి స్వామి, మీ పవిత్ర కార్యానికి కూడా ఆటంకాలేనా? ఎలా నెరవేర్చుకుంటారో మీదే భారమని చెప్పుకుని బాధపడ్డాను. నాటి రాత్రి నా స్వప్నంలో స్వామివారు నా గొప్పదనం నీకు తెలుసుగా, మరిగ భయం ఎందుకు, చెయ్యి నేనున్నాను అని అభయం ఇచ్చారు. కార్యం ఎంతో ఘనమైన వేడుకగా చేయించారా దయామయులు. అంతేకాక భౌతికంగా వచ్చి ఆశీర్వదించారు. ఉత్సవం జరిగిన తెల్లవారి మధ్యాహ్నం వెండిగింట ప్రాంతంలో బాగా అలిసిపోయి నిద్రపోతున్నాను. మా అమ్మ పక్కింటి ఆమె వరండాలో కూర్చునున్నారు. చాలా పొడవైన పాదాలు కలిగి ఎముకలు గుడి బక్క చిక్కిన వృద్ధుడు పొట్ట ఎక్కడో వెన్నుకు కరుచుకునుంది. మంచంలో ఉండవలసిన వాడు మా ప్రహరీ గేటులో రెండు మెత్తలకు చేతులా నుంచి కొంచెంసేపు నిలబడి తర్వాత వరండాలోకి వచ్చి కూర్చున్నారు. మా అమ్మ నీళ్లు త్రాగమని అన్నం తినమని ఎంత ప్రతిమానా తీసుకోలేదు. పొగా కడిగి పెట్టించుకుని చప్పరిస్తున్నాడు కాని ఊయలేదు. అర్ధరూపాయి దక్షిణమ్మని అడిగి తీసుకుని లేచారు. పడతాడేమోనని మా అమ్మ వాళ్లు చెరుకు చెయ్యి పట్టుకుని వీధిలో దాకా తీసుకెళ్లారు. నేనిక పోతాను వదిలిపెట్టమంటే వదిలేశారు. మా అమ్మ రెండడుగులు వెనక్కొచ్చి తిరిగి చూస్తే లేడు. ఆ ప్రాంతమే కాదు ఆ గ్రామమంతా వెతికాము. అలాంటి ముసలని ఏమైనా కనిపించారేమోనని అందరినీ అడిగాము. ఎక్కడా ఆచూకీ లేదు. ఏ మార్గాన వచ్చినా మా గ్రామానికి 5 కిలోమీటర్లు నడిచి రావాలి. ఆ వృద్ధుడంతటి బలహీనతలో నడిచి వచ్చే ప్రసక్తే లేదు. పొగాకు చప్పరించడం పొడవైన పాదాలుండడాన్ని బట్టి స్వామివారే మా గృహాన్ని పావనం చేశారని తెలుస్తుంది. మరొక రోజు బయట బాగా వర్షం కురుస్తోంది. మా ఇంట్లో సత్సంగం జరుగుతోంది. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అద్భుత లీలలు బాబా గారి లీలలు చెప్పుకుని తన్మయంలో ఉన్నాము. ఇల్లంతా ఉరుస్తుంది. చెల్లాచెదురుగా కూర్చునున్నాము. స్వామివారు నా చేతిలా పలికించారు. స్వామి మిమ్మల్ని స్మరిస్తుంటే మీరు మాతోటి ఉంటున్నారు కదా, అదే నిజమైతే మాకు నిదర్శనంగా ఈ ఇల్లు ఇక కొరవకూడదు అని అన్నానో లేదో వెంటనే ఒక చినుకు కూడా పడకుండా కొరవడం ఆగిపోయింది. బయటేమో వర్షం వస్తూనే ఉంది. సామాన్యంగా వర్షం ఆగిపోయినా కానీ చాలాసేపటి వరకు ఇల్లు కురుస్తూనే ఉంటుంది కదా. స్వామివారి సర్వవ్యాపి నిత్య సత్యుడు శ్రద్ధ గల చోట స్మృతి మాత్ర ప్రసన్నలే కాదు, స్మృతి చేయకున్నా కంటికి రెప్పవలే కాపాడే కరుణామయులు. స్వామి సర్వభూత హృదయాంతర్వర్తి సర్వప్రేరణాధికారి అన్ని జీవులలో వెంకయ్యున్నారని తెలిపిన మాట ఎంత నిత్య సత్యమో అనుభవించాలే కానీ వ్రాయలేము. ఒకరోజు మా ఇంటి వరండాలో కూర్చుని పారాయణ చేసుకుంటున్నాను. పైరైన ఆవును తరుముకుని మా ఆబోతెద్దు వీధిని దౌడి తీస్తోంది. నా పారాయణ మీరు వింటున్నారు అనేందుకు నిదర్శనంగా ఒక అరగంటలోగా ఈ ఆబోతెద్దు తిరిగొచ్చి మా వాకిట్లో ఒక అరగంట సేపు ఉండిపోవాలి అనుకున్నాను. ఎంతో చిత్రంగా వెంటనే ఆ ఆబోతెద్దు ఆవును వదిలేసి వెనక్కొచ్చి మా ఇంట్లో గడ్డి వేస్తే తిని వెళ్ళిపోయింది. పైరైన ఆవును వదిలి ఎద్దు వెనక్కి రావడం అంటే ఎంత గొప్ప విషయమో మీరే యోచించండి. ప్రతినిత్యం గొలగముడిలో 3 వేళలా పూజానంతరం పాడే హారతి పాటలు మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం వేదవేద్యాయ మేఘశ్యామలామూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం రామకృష్ణాయ మంగళం రామచంద్రాయ మంగళం రామకృష్ణాయ మంగళం గురుదేవాయ మంగళం సద్గురుదేవాయ మంగళం స్వామి వెంకయార్యాయ గొలగమూడి వాసాయ మామకాభీష్టదాయ మహితమంగళం లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ నాగలోక పూజితాయ నవ్యమంగళం భక్తబృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళం సత్యతత్వబోధకాయ సాధువేషాయ తే నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం మామకాభీష్టదాయ మహితమంగళం.